ప్రెసిడెంట్ సార్,
చెప్పండి.
అందుకు యేసు, సీమోన్ బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. ప్రైస్లెస్ సార్.
అలాగే రవి బాబు అన్న 18వ వచనం.
సార్ ప్రైజ్ లార్డ్ సార్, 18వ వచనం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్ సార్.
అలాగే రాధాకృష్ణ గారు 19:20.
సార్ వందనాలు సార్. పరలోక సార్ సార్ పరలోక రాజ్యం యొక్క కాలపు సేవలు నీకు చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని ఇప్పుదువో అది పరలోకమందును ఇప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను. వందనాలు సార్.
అలాగే రత్న కుమార్ శిష్యు గారు 21. రత్న కుమార్ శిష్యు గారు
సార్, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్ర చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అండి. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. ప్రైజ్ లార్డ్.
అలాగే నారాయణ.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతాన, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమైన ఉన్నావు. నీవు సమస్య మనుషులు సంగతులే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపుకు ఉన్నావని పేతురుతో చెప్పాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
అలాగే అరుణ శాస్త్రి గారి 24వ వచనం.
అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను.
సోపియారాణి శిష్యు గారు 25వ వచనం.
ప్రైజ్లా సార్. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దానిని రక్షించుకును.
అలాగే లావణ్య శిష్యు గారు 26వ వచనం.
బ్రదర్, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలడు?
మానస శిష్యు గారు 27:28.
మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్. చాలా చక్కగా అర్థవంతంగా స్పష్టంగా దోషాలు లేకుండా చదివి వినిపించిన స్టడీ టీం వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. మనం 2వ రోజు బైబిల్ స్టడీలో కొనసాగుతున్నాం. 2వ రోజు బైబిల్ స్టడీలో మనం ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం. మనం మొదటి రోజు బైబిల్ స్టడీలో జరిగిన విషయాలను ఒక మనం రివ్యూ చేస్తాం. ఆ తర్వాత మిగిలిపోయిన వచనాలను వచనం వెంబడి వచ్చి వచనం మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత సజీవ వాహిని నుంచి మనం ధ్యానం చేసిన విషయాలు సరిగా ఉన్నాయా లేవనేవి మనం చూసుకోవటానికి సజీవ వాహిని వ్యాఖ్యల నుంచి కీలకమైన అంశాలను ప్రస్తావించుకుంటాం. ఆ తర్వాత కాంటెక్స్ట్ సందర్భం గురించి మనం మాట్లాడతాం. ఆ తర్వాత ఈ మనం అధ్యాయం చివరిలో ఉన్నాం కాబట్టి 16వ అధ్యాయం ఎన్ని విభాగాలుగా ఎన్ని సెక్షన్స్ గా ఉన్నాయి అవి కూడా స్టడీ టీం వల్ల ప్రస్తావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చివరిగా అన్వయింపు చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండు రోజులు మనం బైబిల్ స్టడీ చేసాం. బైబిల్ స్టడీ ఎంత చేసినా, ఎంత నేర్చుకున్నా, ఎంత మాట్లాడినా మనం మన జీవితాలకు అన్వయించుకోకపోతే అది ప్రయోజనకరంగా ఉండదని, ఈ ప్రాముఖ్యమైన అన్వయింపును సెల్ఫ్ వ్యక్తిగత అన్వయింపు పర్సనల్ అప్లికేషన్ అన్నప్పుడు నేను ఏం మార్చుకున్నాను, నేను ఏం తీర్మానం తీసుకుంటున్నాను అనే విషయాలను మాత్రం నేను అనే వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆ తీర్మానాలు ఆ మార్చుకున్న విషయాలు ప్రస్తావించవలసిందిగా మనం చేస్తున్నాం. మొదటిగా మనం నిన్న ధ్యానం చేసిన విషయాలను ఒకసారి నేను రివ్యూ చేస్తాను. బైబిల్ స్టడీ ఎంత గంభీరంగా జరుగుతుందంటే కేవలం 4 వచనాలే, గంట పట్టింది, 4 వచనాలు మాత్రమే మనం కంప్లీట్ చేయగలిగాం. సరే ఒకసారి అవి ఎలా మనం డిస్కషన్ చేసినాం చూద్దాం. మొదటి 17 వచనంలో బరియోనా అనగా ఏమిటి అని అడిగారు. బరియోనా అనగా యోనా కుమారుడు అని మనం డిస్కషన్ చేసాం. అలాగే ధన్యుడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలన్న దగ్గర దీవించబడినవాడు, ఆశీర్వదింపబడినవాడు, కృపను పొందినవాడు, అనుగ్రహం పొందినవాడు, భాగ్యవంతుడు, బ్లెస్డ్ అని మనం డిస్కషన్ చేసాం. ధన్యుడి దగ్గర అభిషిక్తుడు అనే పదం ఉపయోగించడం జరిగింది. అది సరైనదేనా అనేది మనం డిస్కషన్ చేసాం. సరైనది కాదని, అభిషిక్తుడు అంటే క్రీస్తు అని మత్తయి సువార్త 1:1 ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ధన్యతను గురించి మాట్లాడుతూ కొంచెం ధన్యత గురించి మనం ఎక్కువగా డిస్కషన్ చేసాం. ఇది వస్తుపరంగా భౌతికంగా తీసుకోవాలా అన్నప్పుడు తీసుకోకూడదు, ఆత్మీయంగానే తీసుకోవాలి అని మాట్లాడుకున్నాం. అలాగే మూల భాషలో దీన్ని మెకారియోస్ అనే పదాన్ని ఉపయోగించినట్టు, ఈ పదానికి దేవునితో సరి అయిన సంబంధం కలిగిన ఉన్నత స్థితి అని ఈ ధన్యత గురించి మనం డిస్కషన్ చేసాం. అలాగే యోనా కుమారుడు గురించి, యోనా కుమారుడు ఎవరు అన్న దగ్గర పాత నిబంధనలోని యోనా అని మాట్లాడుకున్నప్పుడు పాత నిబంధన యోనా కాదు, వాస్తవంగా 750 సంవత్సరాల గ్యాప్ ఉంది యేసు ప్రభు కాలానికి పాత నిబంధనలో ఉన్న యోనాకు. ఈ ప్రశ్నకు పాత నిబంధనలో యోనా కాదు, ఇక్కడ భాషాపరంగా వచ్చిన యోహాన్ని, తెలుగులో యోహాన్ని యోనా అని అంటారని సహోదరి దయామర్చి గారు చెప్పారు. అలాగే ఆ బండ అంటే అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఆ బండ క్రీస్తే అని, పేతురు ప్రకటించిన విశ్వాసం సత్యమని మనం డిస్కషన్ చేసాం. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఏదైతే పేతురు ప్రకటించాడో అదే బండ అని రవిబాబు అన్న ప్రస్తావించాడు. అలాగే పేతురు అంటే రాయి అన్నారు కదా, పేతురు స్వభావమా లేకపోతే పేతురు అనే పేరుకు అర్థమా అన్నప్పుడు స్వభావం కాదు, పేతురు అనే పేరుకు రాయి అని అర్థం మాత్రమే అని మనం స్టడీ చేసాం. సంఘానికి మూలరాయి పేతురా అని కొన్ని సంఘాలు అనుసరిస్తున్నారు. పేతురైతే పేతురా అని మనం ప్రశ్న అడిగినప్పుడు కాదు, 1 కొరింథీ 3:11 ప్రకారం, Ephesians 2:20 ప్రకారం మూలరాయి పేతురు ప్రకటించిన సత్యమే పునాది అని మనం డిస్కషన్ చేశాం. ఇక్కడ పేతురు రాయి అనబడ్డాడు, అలాగే ఈ బండ మీద సంఘాన్ని కడతానని అన్నాడు కాబట్టి రెండు బండలుగా కాదు, వాటికి వ్యత్యాసం ఉంది. పెట్రా పెట్రోస్ అని రాయి బండ అనే రెండు మూల పదాలను తీసుకుని కూడా చక్కగా డిస్కషన్ చేశాం. సంఘం అంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి అన్న దగ్గర, సంఘం ఫిజికల్ స్ట్రక్చరా లేకపోతే బిల్డింగ్గా తీసుకోవాలా అన్న దగ్గర, ఫిజికల్ స్ట్రక్చర్ గా బిల్డింగ్ క్రీస్తును అంగీకరించిన ప్రతి విశ్వాసి, క్రీస్తును అంగీకరించిన సమూహం సంఘంగా మనం చూస్తామని
వాయిస్ బ్రేక్ అవుతుంది. విజయ్ సురేష్ వాయిస్ వస్తుందా, బ్రేక్ అవుతుందా?
వస్తుంది సార్.
మీకు బ్రేక్ కావట్లేదా?
వస్తుందా సార్?
వేస్తాము.
మన డిస్కషన్ సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఫిజికల్ స్ట్రక్చర్ కాదని మనం చూసాం. అలాగే సంఘం అనే పదాన్ని మొదటిసారిగా ఇక్కడ ప్రస్తావించడానికి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాతాళలోక ద్వారాలు దేని ఎదుట నిలవజాలవు అని అన్నప్పుడు సంఘం ఎదుటని డిస్కషన్ చేసాం. ఆ సంఘాన్ని, ఆ సంఘం పాతాళాన్ని తప్పించుకుంటుందని, మరణాన్ని తప్పించుకుంటుందని కూడా మనం డిస్కషన్ చేసాం. పాతాళము అంటే ఏమిటి అన్న దగ్గర హెడాసియోన్ అనే మెసేజ్లు పెట్టారు. పాతాళను జయించే అధికారం సంఘానిది అని సారు ప్రస్తావించిన విషయం విశ్వాసి వ్యక్తిగతం కాదు, ఇది ఈ అధికారం వ్యక్తిగతంగా సరిపోదు, సంఘానికే సరిపోతుంది అని సంఘాన్ని ఎక్లేసియా అని, ఎక్లేసియా అంటే పిలువబడిన ప్రత్యేకింపబడిన వారు అని మనం నేర్చుకున్నాం. ఒక సంఘం క్రీస్తు అనే బండ మీదే కట్టబడిందని ఎలా చెప్పగలం అన్నప్పుడు ఆదిమ సంఘం యొక్క విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఆత్మల భారం అని మాట్లాడాం. చివరిగా యేసు క్రీస్తు, యేసే క్రీస్తు అని, ఆయన సత్యజీవుడు అని, ఆ సత్యాన్ని గ్రహించిన వారందరినీ మనం క్రీస్తు అనే బండ మీద కట్టిన సంఘంగా పిలవచ్చు అని కూడా మనం మాట్లాడదాం. క్రీస్తు దేవునిగా అంగీకరించిన చాలా సంఘాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పాతాళ పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనం అని అన్నప్పుడు ఇది ఎలా అర్థం చేసుకోవాలి? తాళపు చెవులు దేనికి అన్నప్పుడు అది అధికారంగా సువార్త ప్రకటించుట కొరకు, సువార్త ప్రకటించుట ద్వారా పరలోకానికి ద్వారాలు తెరవబడటానికి ఈ తాళపు చెవులు ఉపయోగించడం జరిగింది. దేవుని రాజ్య ద్వారాలు తెరిచేందుకు పేతురుకు అధికారం ఇవ్వబడింది. పేతురు యూదులకు మొదటిగా, తర్వాత సమరయులకు, అన్యులకు సువార్త ప్రకటించిన పేతురు తలుపులు, ఆ ద్వారాలు తెరవడం, మరలా వాటిని మనం తెరవనవసరం లేదు, ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయని అనే విషయాలు కూడా మనం నిన్న బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసాం. తెరవడం మాత్రమే కాదు, బంధించవలసినవి కూడా ఉన్నాయి. ఆ అధికారం నిషేధింపబడటం, అనుమతించబడట కూడా ఆ అధికారం ఉంది సంఘానికి అని, తాళపు చెవులకు అని మనం ధ్యానం చేస్తాం. పేతురు, ఇతర శిష్యులు, సంఘం పరలోకంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే ఉద్యోగులుగా మనం సజీవవాహిని కామెంటరీ నుండి కూడా చూశాం. ఇదండి మనం నిన్న డిస్కషన్ చేసిన విషయాలు. ఈ రోజు మిగతా వచనాలను మనం ధ్యానం చేద్దాం. ఈ సమయాన్ని మహేశ్వరికి అప్పచెప్తున్నారు. రమనా సార్,
మరి రోజున నా వాయిస్ వస్తుంది కదా?
నాకు క్లియర్ గా ఉంది సార్.
అందరికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామములో ఈ రెండో రోజు బైబిల్ స్టడీకి ప్రాణపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా గత బైబిల్ స్టడీని అంతకుని రివ్యూ చేసిన సహోదరుడు ఇమానియల్కి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్వాల్చండి, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి వాక్యం కొరకు రాష్ట్రోత్సవం మీరు అర్పిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. బైబిల్ స్టడీ నడిపిస్తా ఉన్నా హిమానియాలను మీరు బలపరచండి, దయా మాథ్యూస్ బలపరచండి, రవిబాబు గారిని బట్టి, రాధాకృష్ణ బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి మీకు వందనాలు. సరోజ సిస్టర్ బలపరచండి, నారాయణరావు గారిని బలపరచండి, అరుణ టీచర్ గారిని బలపరచండి, సూప్యరాణి, లావణ్య, మానస సిస్టర్ మీ చేతులు కప్పు చెప్తున్నాం. వచ్చిన వారందరినీ బలపరచండి, సమయం దీవెనకరంగా మార్చండి. మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలో, సాయంకాలం ఐక్య ఆరాధనలో మీ సన్నిధిని కోరుకుంటూ హృదయకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. వారందరినీ బలపరచండి, రావాల్సిన వారి మీద కనికరి పడండి. నన్ను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి ఈ రెండో రోజు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మనం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగే జిల్లాల ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి సిద్ధపడాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా సాయంకాలం ఈ 14వ బ్యాచ్ 46 మంది నార్త్ ఇండియా మిషన్ ట్రిప్ బయలుదేరుతా ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ప్రయాణాల కోసం 4 దినాలు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మనం ఆల్రెడీ నిన్నటి దిన ముందు జరిగించిన బైబిల్ స్టడీ కోసం చక్కటి విషయాలు రివ్యూ ఆ సహోదరుడు చేశాడు, మనం విన్నాం. మిగతా వాక్య భాగాల్లోకి మనం వెళ్ళాలి. మనం వచనం మీద డిస్కస్ చేస్తున్నాం. ఆ వచనం డిస్కషన్ లో 17వ వచనం దయా మాథ్యూస్ తను మాట్లాడారు. అట్లాగే 18వ వచనం రవిబాబు గారు డిస్కస్ చేశారు. 19, 20 వచనాలు ఎక్కడానికి రాధాకృష్ణది రివ్యూ చేశాం. అంటే 21వ వచనం నుంచి మనం వెళ్ళాలి. అయితే ఒకసారి 17, 18, 19, 20 వచనాలు మళ్ళా మీరు ఏమైనా స్టడీ చేస్తే ఏమైనా అర్థమైన విషయాలు ఉంటే మీరు పంచుకోవచ్చుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమి లేకపోతే నెక్స్ట్ వచనాలకు వెళ్ళిపోదాం. ఏమైనా ఉంటే మీరు తప్పకుండా మాట్లాడాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. మాథ్యూస్ రవిబాబు రాధాకృష్ణ హిమాలయ
సార్, నిన్న మనం 19వ వచనాన్ని సజీవవాహినిలో చదివినట్టే యాంప్లిఫైర్ ఏఎంపిలో కూడా సేమ్ ఆ వచనాలు ఉన్నాయి సార్. నేను మీకు పరలోకరాజ పాలపు చెవులను అధికారం ఇస్తాను, నీ భూమి మీద దేన్ని బంధిస్తావో నిషేధిస్తావో అది అనుచితమని మరియు చట్ట విరుద్ధమని ప్రకటిస్తావో అది పరలోకంలో ఇప్పటికే బంధింపబడి ఉంటుంది, మరియు నువ్వు భూమి మీద దేనిని విప్పుతావో అనుమతిస్తావో చట్టబద్దమని ప్రకటిస్తావో అది పరలోకంలో ఇప్పటికే విప్పబడి ఉంటుంది అని యాంప్లిఫైర్ లో కూడా ఉంది సార్.
నువ్వు చెప్పలేకున్న పాయింట్ ఏంటి, బంధిస్తావు అన్నదాంట్లో విప్పబడి ఉంటుంది అది అని ఇంకేం చెప్పేది ఉందా?
ఇక్కడ మనం తెలుగు బైబిల్లో ఏముందంటే నువ్వు ఇక్కడ ఏం బంధిస్తావో అక్కడ పరలోకంలో అది బంధింపబడుతుంది. అంటే ఇక్కడ బంధించేది పరలోకంలో బంధింపబడుతుంది అని నెక్స్ట్ జరిగినట్టు అనిపిస్తుంది సార్ చదువుతుంటే బైబిల్లో, తెలుగు బైబిల్లో. భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడిన అన్నది మొదటిగా నువ్వు ఏది భూమి మీద బంధిస్తావో పరలోకంలో అది బంధింపబడుతుంది అని చెప్పడం ఇక్కడ అర్థం అవుతుంది. కానీ పరలోకంలో ముందు బంధింపబడే ఆ అవగాహన భూమి మీద ఉన్న వాళ్ళకి ఇస్తాడు అనేది ఏఎంపిలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
ఈ తెలుగు బైబిల్లోనేమో ఇప్పుడు బంధిస్తే నెక్స్ట్ పరలోకంలో బంధించబడుతుందని ఉంది, కానీ యాంప్లిఫైర్లో ఇప్పటికే బంధించబడిపోయింది అని అంటాం, అంతేనా?
ఎగ్జాక్ట్లీ సార్.
ఎట్లా చూసి ఎంప్రిబై బైబుల్? ఎంప్రిబై బైబుల్ తెలుగులో ఉండదా, ఇంగ్లీష్ లో ఉంటది. ఒకసారి ఓపెన్ చేద్దాం చూస్తున్నారు. బట్ ఇంకేమైనా అట్లాగా నేను చెక్ చేస్తాను, అట్లాగే మీరు ఏమైనా యాడ్ చేసే ఉంటే మీరు యాడ్ చేయొచ్చు.
సార్ నా వచనం 18వ వచనం సార్. నిన్న ఒక సిస్టర్ గారు బండ అంటే ఏంటి అని అడిగారు సార్.
అవును,
అది 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 ఉంటుంది సార్. ఆ బండ క్రీస్తు అని ఉంటుంది, అంటే విశ్వాసుల గృహము క్రీస్తు అనే బండ.
ఆల్రెడీ అది నేను మనం మాట్లాడలేదా?
మాట్లాడారు సార్, నేను ఆ రిఫరెన్స్ చూపించలేకపోయాను సార్.
రిఫరెన్స్ చూపించలేకపోయారు, ఇప్పుడు రిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేయదు, టైం మనకు ఉండదు కాబట్టి.
అది ఆల్రెడీ క్లారిటీ రాకపోతే ఇప్పుడు క్లారిటీకి వెళ్ళాలి. ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కదా. అట్లాడు సార్, ప్రైజ్ రాడు సార్. సార్ ఇంకేమైనా మాట్లాడతారండి? సజీవాహిని వ్యూ మార్చినట్టున్నాడు, అది అంత అలవాటు అవ్వాలి. రైట్, ముందుకెళ్దాం. మరి 21వ వచనం, మెర్సీ సిస్టర్ మీ వాక్య భాగంలో మీరు మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా? తర్వాత నేను మనం మాట్లాడిన మా 19వక మాట్లాడాము, 20వ వచనం కూడా రాధాకృష్ణే, రాధాకృష్ణ వాక్య భాగమే. సో 19-20 వచనాలు రాధాకృష్ణ బ్రదర్ మీరేమన్నా మాట్లాడేది ఉందా? మిమ్మల్ని ఏమైనా ఇంకా ప్రశ్నలు అడగొచ్చా? క్లారిటీతో ఉన్నారా? మీ ఇంకేమైనా మాట్లాడతారా? నెల్లూరు కోఆర్డినేటర్ రాధాకృష్ణ, అందరిని అన్మ్యూట్ చేసి ఉన్నారా? దయచేసి గమనించండి, ఈ రోజు మనం వాక్యాల మీద డిస్కషన్ అవగొట్టాలి. ఈ రోజు కంప్లీట్ చేయాలి, హోల్ చాప్టర్ మీద కూడా డిస్కస్ చేయాలి. మీరు కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వాలి. మాట్లాడండి
సార్. సార్ ఉన్నావు సార్. సార్, 20 వచనంలో అటు పెమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పొద్దని ఆయన తన శిష్యులు ఖండితంగా ఆజ్ఞాపిస్తారు సార్. అది యేసు ప్రభులు వారు చెప్పారు కదా సార్, అది దాని గురించి వివరణ కావాలి సార్. అది నేను అడుగుతున్నాను సార్, ట్రైలర్ సార్.
స్టడీ లీడర్ మీరు మాకు వివరణ ఇవ్వాలి. మీకెవరు వివరణ ఎవరు? మీరే చదువుకుని వచ్చి నా వాక్య భాగం మీద నా క్లారిటీ ఉందండి, మీకేం డౌట్లు ఉంటే చెప్తానన్న స్థాయిలో మీరు ఉండాలి. మీరు ప్రశ్న స్టడీ టీమ్ లో లేరు అయినా సరే మీరు ప్రిపేర్ అయ్యారండి చూడాలని చెప్పి. మీరేం ప్రిపేర్ చూడలేదా? స్టడీ చేయలేదా?
స్టడీ చేశాను సార్. అంటే సార్ క్రీస్తు అని ఎవరితోనూ చెప్పొద్దని అన్నాడు కదా సార్, అంటే సద్దుకాయలు పరిసయ్యులు వాళ్ళంటే యేసు ప్రభులు వారు నమ్మరు సార్. అక్కడ వాళ్ళు యెహోవా దేవుని నమ్ముతారు కాబట్టి ఎవరితో చెప్పొద్దని మాట్లాడతారు సార్. తన శిష్యులు ఖండితంగా కూడా ఆజ్ఞాపిస్తారు. క్రీస్తు అంటే అభిషక్తు అని పుట్టినోట్లో రాయబడింది సార్. సర్వ మానవాళికి రక్షించడానికి వారి పాపల నిమిత్తం సెలవులో చనిపోయి తిరిగి పునరుద్ధరణుడైన దేవుడని రాయబడింది సార్. ఇక్కడ వీరు పునరుద్ధరణను కూడా నమ్మరు సార్, దాన్ని బట్టి మాట్లాడినట్టుగా నాకు అర్థమవుతుంది సార్. పెళ్ళాడు సార్.
బాగుంది. 20 వచనం మీద 19 వచనం మీద రాధాకృష్ణ గారి క్లారిటీతో ఉన్నారు. ఏమైనా మీరు డౌట్లు ఏమైనా ఉంటే అడిగితే ఆయన సమాధానం చెప్పగలుగుతారు, స్టడీ టూల్ మిగతా చెప్పగలుగుతారు. త్వరగా 19-20 వచ్చిన 19 మీద మనం ఆల్రెడీ మాట్లాడాం. బంధించబడ్డం విప్పబడ్డం మాట్లాడాం. 20 వచ్చిన ఏమన్నా ఉంటే మాట్లాడితే మాట్లాడండి.
సార్ ప్రైజ్ లేండి సార్. డౌట్ అడగొచ్చా సార్? సార్ అది బంధించబడుతున్నవి విడిపించబడటం అనేవి కొన్ని పేర్లు ఏమన్నా చెప్పగలరా సార్? అంటే ఏమి బంధిస్తారు ఏమి విడిపిస్తారు అనేది, అంటే దయ్యాలని బంధించటం లేదా అట్లా అలాంటి ఏమన్నా చెప్పగలరా సార్ పేర్లు?
బంధించబడ్డం విప్పబడ్డం అన్న మాట దగ్గర చాలా సార్లు దెయ్యాలకి మాట వాడతారు. అలాగే వాడొచ్చా అని అడుగుతున్నారా, లేకపోతే పేర్లు చెప్పమంటున్నారా?
అలాంటి కొన్ని పేర్లు సార్. ఒక క్రీస్తు నమ్మిన వారు ఏవేవి బంధించగలరు, ఏవేవి విప్పగలరు?
చేసిన దాంట్లో దేన్ని బంధించాలి దేన్ని విప్పాలి అన్న మాట దగ్గర రైట్ రఘుబాబు గారు అడిగిన దాని మీద రాధాకృష్ణ గారు, ఆయన అడుగుతుంది మీరు ఏమైనా మాట్లాడతారా, స్టడీ టీమ్ ఏమైనా మాట్లాడతారా, అలాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ మీరు రెస్పాండ్ అవ్వచ్చు.
చాలా సార్, వందనాలు సార్. మన ఆత్మీయ జీవితంలో సార్ మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు వాటి బంధించడానికి మనకి అధికారం ఉంటుంది సార్, దేవుడు మనకు అధికారం ఇస్తారు.
ఆత్మీయ జీవితంలో అధికారం ఇస్తాడు దేనికండి
సార్? మనకి ఎదురయ్యే సమస్యలు, మన ఆత్మీయ జీవితం ఎదుగుదల జీవితంలో మనకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి సార్. శారీరకంగా కొన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి సార్, మనం ఆత్మీయ జీవితానికి అడ్డంకులు వస్తాయి సార్. అవి వాటి వల్ల మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగటానికి కొంచెం ఇబ్బందులు పడతాం సార్. వాటిని మనం ఎదుర్కొనే దానికి కూడా మనకు దేవుడు శక్తిని బలాన్ని ఇస్తాడు సార్. అది
రవిబాబు గారు ప్రశ్న అడిగారు, మీరేమన్నా రాధాకృష్ణ గారు రిపీట్ చేస్తారా, ఆయన ఏమి అడిగారు చెప్తారా ప్రశ్న
సార్? అవి ఆయన భూలోకంలో మనం ఏం బంధిస్తాము అని కొన్ని క్వశ్చన్ సార్ అడిగారు సార్, ప్రశ్న అడిగారు సార్.
దానికి మీరు ఆత్మీయ జీవితానికి వచ్చే వ్యతిరేకతల్ని మనం జయిస్తాము అని అంటారు, అంతేనా?
అవును సార్, అవును సార్.
ఓకే, ఏమన్నా మాట్లాడతారు ఇంకా
సార్? కొన్ని విషయాలు బంధించుట దేవుని వాక్యానికి విరుద్ధమైన ఒక బోధను లేదా ప్రవర్తనను తప్పు అని ప్రకటించడం, ఉదాహరణకు అన్య దేవతలకు పెట్టిన ప్రసాదాన్ని తినకూడదని సంఘం నిర్ణయిస్తే అది ఒక విషయాన్ని బంధించడం అవుతుంది. విప్పుట ఒక విషయం దేవుని చిత్తానుసారమే అని అనుమతించడం.
విమానియల్ ఎక్కడ చదువుతున్నావు, కామెంట్ చదువుతున్నావా ఏంటి?
అవును సార్, నేను దీని గురించి వెతికితే కామెంట్ దొరికింది. కామెంటరీ కదా, ఈ కామెంటరీ కదా.
మనం ఏం చదువుతున్నావు, సోర్స్ మాట్లాడితే అది ఏమైనా అర్థమవుతుంది, పలానా చోట్ల చదువుతున్నావని.
అంటే ఉదాహరణగా చెప్పమన్నారని ఈ ఉదాహరణలో తీసుకున్నారు సార్.
పలానా దాంట్లో ఇలా రాశారని చెప్పు అంటున్నాను. అదే ఎందులో చదువుతున్నావు తెలియాలి కదా.
అనుమతించడం ఉదాహరణకు సార్, అన్ని జనులైన వారు సున్నతి పొందకుండానే క్రైస్తవులు కావచ్చని అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో తీసుకున్న నిర్ణయం ఒక విషయాన్ని విప్పడం అవుతుంది అని ఉదాహరణగా చెప్పచ్చు.
అపోస్తల కార్యాల కింద 15వ అధ్యాయంలో సున్నతి చేసుకోవాలన్న దాని దగ్గర పౌలు దాన్ని ఒప్పుకోలేదు, యెరూషలేము పెద్దలు దాన్ని ఒప్పుకోలేదు, కాబట్టి సున్నతి అక్కర్లేదు అన్నారు. అదొక ఉదాహరణ అని చెప్పేసి ఇమానియల్ అంటాడు. బాగుంది ఆలోచన. రవిబాబు గారు మనం ఇక్కడ బంధించడం ఇప్పడం అన్నాకాడ దెయ్యాలు భూతాల కోసం కాకుండా కామెంటరీ నిన్న ఆల్రెడీ చదివాం మనం. అది మీరు నిన్న విన్నారా అనుకుంటున్నాను. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు అంటే ఏంటో నేను మాట్లాడాము. తర్వాత ఆ తాళపు చెవులు పేతురికే కాదు, ఈరోజు అందరికీ ఉన్నాయని మాట్లాడాము. తర్వాత ఇక్కడ మూయడం తెరవడం కోసం కూడా మాట్లాడాం. పేతురు పని కేవలం చెప్పాను
బ్రదర్ చెప్పింది, నేను ఏకీపిస్తున్నాను సార్. సున్నత విషయంలో కృప వల్ల మనం దాని నుంచి మనం విడుదల పొందాము అనేది అది నాకు నచ్చింది సార్.
నేను మాట్లాడుతుంది ఏంటంటే మీరు దెయ్యాలు భూతాలు బంధించడం కోసం మాట్లాడారు కాబట్టి నేను అది అడుగుతున్నాను. సాధారణంగా దానికి వాడతారు. మనం నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈ నిషేధించటం, అనుమతి ఇవ్వటం, నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు అన్న కాడ అది సంఘానికి ఇచ్చిన అధికారం.
నేను అంటే దెయ్యాలు భూతాలు ఉదాహరణ చెప్పాను సార్, అలాంటివి ఏమన్నా పేర్లు చెప్పగలరా అని అడిగాను సార్. అంటే ఏమన్నా మనం తెలుసుకోవటానికే సార్, కేవలం అయితే సార్ చెప్పింది సున్నతి విషయం
డిస్కస్ చేసుకుంటే వెళ్తే టైం సరిపోదండి. మీ ఇక్కడికి వచ్చిన అర్థమైతే దీని మీద బేస్ చేసుకుని మాట్లాడచ్చు. అలాబరేట్ గా మాట్లాడాలి మిగతా వచ్చిన వాళ్ళకి వెళ్ళాలి కదా. మన ఆల్రెడీ నీ కామెంట్ చూపించాను ఇక్కడ బంధించటం విప్పటం అన్న మాట మీద కూడా మీరు ఇందాక అలా మాట్లాడుతా ఉన్నారు ఆంటర్బీ బైబుల్లో నుంచి అక్కడ ఏమన్నారు
సరే ఏకీపిస్తున్నాను సార్ బ్రదర్ గారు చెప్పి
ముందుకెళ్ళొచ్చు మేము మరి
సార్. సార్ నాకు సమాధానం వచ్చింది సార్.
ఓకే అండి ఓకే అట్లాగే. కామెంటరీలో మనం చూస్తా ఉన్నాం శిష్యుడు భూమి మీద దేన్ని బంధిస్తే అంతకు ముందే పరలోకంలో బంధితమై ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మీరు పరలోకంలో నిర్ణయాలను భూమి మీద అమలుపరిచే ఉద్యోగులు అని మాట్లాడారు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో దాన్ని మనం అమలుపరచడమే బంధించడం ఇప్పటం అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ దేవుడు నిర్ణయించింది గ్రంథంలో రాయించింది దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అందులో మంచి ఎగ్జాంపుల్ సున్నతి చేయించుకోవాలా లేదా అట్లాగే విగ్రహాలకు పెట్టింది తినొచ్చా తినకూడదా వివాహాల దగ్గర నిర్ణయాల దగ్గర దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో దాన్ని మనం ప్రకటిస్తాము అది మాట్లాడుతున్నారు. చాలాసార్లు సాతాను బంధిస్తున్నాము అని దీని మీద ఒక్కరు మాట్లాడి సరిపోద్ది ఒకరిద్దరు. సాతాన్ని బంధించడం సాతాన్ని విప్పటం దురాత్మను బంధించడం అన్నదానికి ఈ వాక్యాన్ని మనం వాడొచ్చా వాడకూడదా మీ అభిప్రాయం మాట్లాడతారా?
అసలు వాడటానికి అవకాశం లేనట్టే ఉంది సార్ ఇక్కడ కాంటెక్స్ట్ మొత్తం.
వాడడానికి అవకాశం లేదంటారు. ఇందాక రాధాకృష్ణ గారు ఒక మాట మాట్లాడారు ఆత్మీయ జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలను మనం బంధిస్తాము జయిస్తాము అన్నారు. అట్లాంటి సమస్యలకు ఇబ్బందులకు ఈ మాట వాడొచ్చా కాంటెక్స్ట్ ను బట్టి దాని మీద కూడా మీరు మాట్లాడండి. దయ్యాలు భూతాలను బంధించడానికి మనం ఈ మాట వాడొచ్చా వాడతా ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి కామెంటరీని బట్టి కాంటెక్స్ట్ ను బట్టి మీ అభిప్రాయాలు మాట్లాడితే బాగుంటుంది. త్వరగా
రైతులారు సార్ వాడొచ్చు అనుకుంటున్నాను సార్. నేను
వాడొచ్చు అనుకుంటున్నారు. ఎందుకు వాడొచ్చు అనుకుంటున్నారండి? కాంటెక్స్ట్ బట్టి వాక్యాన్ని బట్టి కామెంటరీని బట్టి అన్నప్పుడు ఇది వాక్యం లేకపోతే ఇది కారణం అని ఏమైనా చెప్తారా నారాయణ రావు గారు? వాడొచ్చు అన్నారు కాబట్టి
మన సేవకు కూడా ప్రార్థన దయ్యాలను బంధిస్తుంటారు సార్ ప్రార్థన శక్తి ద్వారా.
నువ్వు మాట్లాడుతున్నారు చాలా మంది వాడేస్తున్నారు. మనం వాడొచ్చా లేదా బైబిల్ స్టడీ దగ్గర అవును కాదు చెప్పాలంటే రీజన్స్ ఉండాలి. కాదు అన్న రీజన్ ఉండాలి, అవును అన్న రీజన్ ఉండాలి. ఇక రీజన్స్ వాక్యాలు బేస్ లేనప్పుడు మాత్రం అభిప్రాయాలు చెప్పాలి. మీరు అభిప్రాయంగా చెప్తున్నారా ఏమన్నా బేస్ చూపిస్తారా ఆధారం ఏమన్నా చూపిస్తారా?
అభిప్రాయంగా చెప్తున్నా సార్.
అభిప్రాయంగా చెప్తున్నారు అట్లా. సో ఇక్కడ ఇమానియల్ అయితే ఈ వాక్యాన్ని బట్టి అట్లా వాడడానికి వీల్లేదు, సాతాను బంధిస్తున్నాం అని మనం మాట్లాడగాని సాతాను మన బందీఖానాల్లోకి ఏం వచ్చేయడు అని అంటాడు. అది కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటది. ఈ చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, చాట్ బాక్స్ లో కూడా మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. చాట్ బాక్స్ లో కూడా మీరు తెలియజేయచ్చు, మీరు మాట్లాడవచ్చు. రాజా రమేష్ అంటాడు భూమి మీద మీరు బంధించేది ఏదైనా అది పరలోకంలో బంధించబడుతుందంటే అపోస్తలులు వాక్యానికి లోబడి తీసుకునే నిర్ణయాలు ఆజ్ఞలను దేవుడు ఆమోదిస్తాడని అర్థం. విప్పడం అంటే దేవుని వాక్య బోధ ద్వారా ప్రజలను పాప బంధకాల నుంచి అజ్ఞానం నుండి విడుదల చేయడం సత్యం తెలపడం అని అర్థం. ఇది అర్థం ఎక్కడి నుంచి చెప్తున్నావు? సొంతంగా చెప్తున్నావా? ఏదన్నా బుక్ లో చదువుతా ఉన్నావా? కూడా కోట్ చేస్తే బాగుంటది. మురళీంద్రుడు మురళీన రాజా రమేష్ తర్వాత మురళి అంటున్నాడు అది సువార్త ప్రకటన ద్వారా ప్రజలకు పరలోక రాజ్య మార్గాన్ని చూపడం. అది ఎక్కడ మాట్లాడుతున్నారు సోర్స్ కూడా మాట్లాడితే బాగుంటది. రైట్ అండి, నా మటుకు నేనైతే దీన్ని సాతాను బంధించేమని యేసుక్రీస్తు ప్రభు మనకేమి చెప్పలా. ఎదిరించండి అన్నాడు. బంధించగానే వాడిని బంధించబడ్డు. అది రెండవ రాత్రిలో ఆయన బంధిస్తాడు అని రాయబడింది. దురాత్మను బంధించడం అది కాదు, వెళ్ళగొట్టడం మనకు అధికారం ఇవ్వబడింది, ఎదిరించడం మనకు ఇవ్వబడింది. బంధించడానికి ఇక్కడికి వచ్చేసరికి సంఘముగా తీసుకునే నిర్ణయాలు, వాక్యానుసారంగా తీసుకునే నిర్ణయాలు, దాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఈ మాట దగ్గర పరలోక రాజ్యపు తాళపు చెవులు పేదరికి ఇవ్వటం, ఆ తర్వాత అవి ఓపెన్ అయ్యాయి, ఆయనే సమరీయులకు, యూదులకు, అన్యులకు ద్వారాలు తీర్చాడు, అలా వాడుకున్నాడు అనే విషయం చూడగలిగారు. ఇక్కడ రాధాకృష్ణ గారు వాక్య భాగంలో ఎందుకు యేసయ్య తనను క్రీస్తు అని చెప్పవద్దన్నాడు, ఏమైనా మాట్లాడతారా రాధాకృష్ణ గారు? 20
సార్ వందనాలు సార్
వందనాలండి
సార్ 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 ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే సార్, అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు కూడా యేసు ప్రభుని నమ్మరు సార్. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూశాడు, అన్ని చేశారు, చూసినప్పటికి కూడా వాళ్ళు నమ్మరు సార్. దాన్ని బట్టి ఈ ఇక్కడ దాన్ని బట్టి యేసు ప్రభు మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పొద్దు, నేను అభిషక్తుడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే దాన్ని కూడా అర్థం చేసుకో, క్రీస్తుకి అభిషక్తుడు సార్, సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సార్. అది పునరుద్ధానం ఒక దినాన జరిగిపోతుంది కాబట్టి అది తెలుసుకునే సమయం ఆసనం అవుతుంది కాబట్టి అది వాళ్ళు తెలుసుకుంటారని దాన్ని బట్టి ఆయన ప్రకటించొద్దు, ఖండితంగా శిష్యులు చెప్తారు సార్. అది సార్ నమస్తే సార్.
20 నమస్తలు గట్టేం లేవు వందనాలే. 20 మీద ఆయన రాధాకృష్ణ గారు చెప్పింది నాకెందుకో వేరే కనిపించింది. ఏకీభవించినా వివేదించినా మీరేమన్నా చెప్పాలనుకున్నా స్టడీ టీం మాట్లాడచ్చు. పేతురికి దేవుడు బయలుపరిచిన సత్యం ఆ మాట పైన చేస్తున్నావు. నువ్వు ధన్యుడు, మనుషులు దీన్ని బయలుపరచలేదు, పరలోకము నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఏంటి క్రీస్తు అన్న సత్యం? మరి అంత గొప్ప సత్యాన్ని చెప్పొద్దు అని ఎందుకు ఆయన ఆపేయాడు? అది ప్రశ్న. దానికి వాళ్ళు నమ్మరు కాబట్టి చెప్పొద్దు అన్నాడు అన్నట్టుగా రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. మిగతా గారు
ఆయనకి ఇంకా సమయం రాలేదు కాబట్టి ఆయనకు ఒక నిర్దిష్టమైన సమయం ఉందని ఆయనకు తెలుసు. ప్రభు వారికి ఆయన ఏ మెస్సేజ్ అని ప్రకటిస్తే వెంటనే శత్రువులు ఎదురు పడతారు, ఆయన చంపడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మా తండ్రి ఆయనకి నిర్దేశించిన ఆ నిర్దిష్టమైన సమయం రావడం కోసం ఆయన ఆ మాట చెప్పారని నేను అనుకుంటున్నాను బ్రదర్ గారు.
ఆయన మెస్సేజ్ అని ప్రకటిస్తే ఆయన అంగీకరిస్తారా, ఆయన సిలువ వేస్తారా?
సిలువ వేస్తారండి. అంటే అప్పటికే వాళ్ళు బ్రదర్ గారు చెప్పినట్లుగా పరిసయ్యులు గాని శాస్త్రులు గాని ఆయన్ని ప్రతిసారి కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే మెస్సయ్య అని తెలిస్తే వీళ్ళు శిష్యులు అలా తెలియపరిస్తే వెంటనే ఆయన్ని శిక్షకు గురి చేస్తారు. ఆ నిర్దిష్టమైన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆ సమయం కోసమే అలా చెప్పొద్దని ఖండించారు.
అంటే నిర్దిష్టమైన సమయం వచ్చినప్పుడు ఆయన మెస్సయ్య అని ప్రకటిస్తే అప్పుడు తెలియజేస్తారా?
అవును బ్రదర్. అంటే తండ్రి ద్వారా ఆయన ఆజ్ఞ తీసుకున్నారు, ఆయనకు తెలుసు, ఏసైకి తెలుసు ఆ సమయం ఎప్పుడు, ఆ గడియ ఎప్పుడు అనేది. ఆ
సమయం మరొకరు మాట్లాడండి. రాధాకృష్ణ గారేమో అంగీకరించరు కాబట్టి చెప్పొద్దు అన్నాడు అని అంటున్నారు. లావణ్య సిస్టర్ ఏమో క్రీస్తు అని తెలిస్తే సిలివేసేస్తారు కాబట్టి చెప్పొద్దు అన్నారు అని అంటున్నారు. ఇంకొకరు ఎవరు మాట్లాడతారా? స్టడీ అప్రైజ్లేడమ్మా
సార్. అంటే యూదులకి అంటే మెస్సయ్య వస్తాడని ఆయన అంటే రోమా సామ్రాజ్యం నుండి విడుదల కలగజేస్తాడని వాళ్ళు అనుకుంటుంటారు సార్. అంటే ఆయన విడుదల కలగజేయడమే కాదు, మరి ఇస్రాయల్ రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకుంటున్న సందర్భంలో మరి యేసుప్రభుల వారు వచ్చాడు. అయితే వీళ్ళేంటంటే స్థాపించే ఒక రాజకీయ నాయకుడికి మాత్రమే వీళ్ళు నమ్ముతారు. అది అక్కడ జరగడానికి వీల్లేదు. కానీ అక్కడ జరిగేటువంటి కార్యం ఏంటంటే వారు ఒకవేళ నమ్మితే తిరుగుబాటు దారుడుగానే యేసుప్రభు వారిని చూస్తారు. అది ఆడ జరగడానికి వీల్లేదు. అయితే యేసుప్రభుల వారు మెస్సయ్యగా పని పూర్తి చేయడానికి రావాలంటే ఆ సినిమా మరణ పునరుద్ధానం జరగాలి. ఆ జరగక ముందే వీరు తప్పుడు ప్రచారం జరిగినట్లయితే మరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక అక్కడ ఆటంకం కలగవచ్చు కాబట్టి బహుశా అందు నిమిత్తం చెప్పొద్దని యేసుప్రభులు వారు చెప్పుంటారు అని అనుకుంటున్నాను సార్.
అందుకే రాధాకృష్ణ గారితో లావణ్య శిష్యులతో మీరు ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా, అది కూడా మాట్లాడతారా, కొంత మా క్లారిటీ వస్తుంది.
అంటే కొంతగా ఏకీభవిస్తున్నారు సార్, పూర్తిగాని కాదు కానీ. అంటే వాళ్ళైతే సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ అక్కడ వారు ఒకవేళ అట్లా జరిగితే ఈయన తిరుగుబడ్డదారు కానీ ప్రభులు వారిని చూస్తారు కాబట్టి అలాగ చెప్పకుండా మరి చెప్పొద్దని చెప్పినట్టు అనుకుంటున్నాను సార్.
నేను కూడా దయమా చూస్తా ఏకీభవిస్తాను.
దయామాత్యస్ గారితో ఏకీభవిస్తున్నారు. మరి రాధాకృష్ణ గారు తర్వాత లావణ్య మాట్లాడే మాటలతో ఏకీభవిస్తున్నట్టు కాదంట.
అలా అర్థం చేసుకోకపోతాం ఉంటే మంచిదండి, తెలిస్తే ఇంకా గౌరవిస్తారు.
తెలిస్తే ఖచ్చితంగా ఇందులో నేను ఈ అంశంతో ఏకీభవిస్తున్నాను, ఈ అంశంతో విభేదిస్తున్నాను అంటేనే చెప్పిన వాళ్ళు మేము చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకు రాంగ్ అయ్యింది, ఎందుకు రైట్ అయ్యిందో క్లారిటీ ఇవ్వాలి. మీరు అది మాట్లాడకుండా ఎవరికి మట్టుకు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతే ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది బైబిల్ స్టడీలో? అందుకోసం ఏకీభవిస్తున్నారా లేదో కూడా చెప్పి అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి.
అంటే ఇందులో శిష్యగారు చెప్పినట్లు తెలిస్తే సిలువ వేస్తారనడానికి అవకాశం లేదు సార్, ఎందుకంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆయనే వస్తే ఆయన ఇంక గౌరవిస్తారు, దేవుడిగా ఆరాధిస్తారు, లేకపోతే రాజకీయ నాయుడిగా చూస్తారు, వాళ్ళ రోమ సామ్రాజ్యం నుంచి విడిపించే నాయకుడిగానే చూస్తారు, కాని సిలువ వేసే అవకాశం లేదని నేను అనుకున్నాను.
యా తెలిస్తే సిలువేయరు, సత్కరిస్తారు, సింహాసనం ఎక్కిస్తారు, ఆయన సిలువుకి ఎలాగవరు అది ఇమ్మానియల్ అంటున్నాడు. దాన్ని సజీవవాహిని కామెంటరీలో కూడా ఆ విషయాలు నేను ఒక్కసారి నీకు చదివిస్తాను, అందుకే నాకు అర్థం కాంది. మీకు చేతిలో సజీవవాహిని కామెంటరీ పెట్టి రెండు రోజులు టైం ఇచ్చి చదువుకొని మాట్లాడండి బాబు అన్నా సరే, ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థం కావట్లేదు. మీనింగ్ఫుల్ గా ఉండాల్సిన బైబిల్ స్టడీ ఏదో జరుగుతూ ఉంది. సరే, ఆ పేతురు నేర్చుకున్న దాన్ని ప్రకటించే సమయం ఇంకా రాలేదు. అప్పుడు అలా చేయడం వల్ల క్రీస్తు పరిచర్యకు మరిన్ని ఆటంకాలు, ఆయన శత్రువు నుంచి మరింత వ్యతిరేకత కలిగేవి, సరైన సమయం రాకుండానే పరిస్థితులు విస్మించేవి. ఏమంటారంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు అని ప్రకటిస్తే ఆయన పరిచర్య అంటే ఆయన చేయబోతున్న సిలువ కార్యానికి ఆటంకాలు వస్తాయి కాబట్టి ఆయన అలట్లా ఆయన చెప్పట్లా క్రీస్తు అని ప్రకటించొద్దు అంటున్నాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసే క్రీస్తు అని ప్రకటించారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, క్రీస్తు అని ప్రకటిస్తే వాళ్ళు శత్రువులు లేకపోతే రాజులు వ్యతిరేకించిన ఇస్రాయల్ సమాజం ఎదురు చూస్తుంది క్రీస్తు కొరకే. అలా తెలిస్తే ఆయన్ని వాళ్ళు రాజుగానే చూస్తారు, ఆయన సిలువ శ్రమలకు వెళ్ళనివ్వరు కాబట్టి ఆయన సిలువ శ్రమలకు వెళ్ళడానికి సిద్ధపడుతూనే క్రీస్తు అని చెప్పొద్దు అన్నాడు. దాని కింద వాక్యాల్లో కూడా మనం చూడగలుగుతాం. రైట్, ముందుకెళ్దాం. మరి 21వ వచనం, మెర్సీ గారు మీ వాక్య భాగంలో మీరేమైనా మాట్లాడతారమ్మా, మీకు అర్థమైన విషయాలు. మెర్సీ సిస్టర్ పల్నాడు విమెన్
రత్నకుమారి
రత్నకుమారి గారు
ఇరవై ఒకటో వచనం బ్రదర్ గారు నాకు ఇవ్వబడింది. అప్పటి నుండి ప్రభు వారు చెప్పారు క్రీస్తునని ఎవరితో చెప్పొద్దని శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించినప్పటి నుండి మరి ప్రభు వారు యెరూషలేముకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని వెళ్లిన తర్వాత మరి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను మరి అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళ ద్వారా అనేకమైన హింసలు నేను పొందుతానని ఆ తర్వాత నేను చనిపోతాను, చనిపోవటం కాదండి చంపబడతాను. మరి లేఖనాల ప్రకారం కూడా మూడవ దినం తిరిగి లేస్తా అగత్యం అంటే అవసరం అని ప్రభు వారు శిష్యులకు చెప్పటం మొట్టమొదటిసారి. ఇప్పుడు ఇంతవరకు చెప్పలేదు బ్రదర్ గారు. నేను ఇట్లా నాకు ఇలా జరుగుద్దని ఇప్పుడే మొట్టమొదటిసారిగా చెప్పడం మొదలుపెట్టారు. అదే 3 సార్లు చెప్తాడు బ్రదర్ గారు ఈ విషయాన్ని ప్రభువారు. ఇది ఈ అధ్యాయంలో ఇది మొదటిసారి, ఇంకా 2 సార్లు చెప్తారు బ్రదర్ గారు.
రైట్ అమ్మా, మీకు ఏమర్థమైందో మాట్లాడారు. తను సిలువ మరణం కొరకు, తన పునరుద్ధానం కొరకు ఆయన మొదటిసారిగా మాట్లాడారు. బాగుంది. ఇక్కడ మీకేం ప్రశ్నలు ఏమి లేవు కదమ్మా, మీరు క్లారిటీతో ఉన్నారు. మేము ప్రశ్నలు తీసుకొచ్చి మీరు సమాధానం చెప్తారా?
చెప్తా సార్.
బాగుంది. తను కాన్ఫిడెంట్ గా రత్నకుమారి గారు నా వాక్యంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను అంటున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేసేది అదే, మీకు ఇచ్చిన వాక్య భాగం మీద మీరు స్టడీ చేసి మీరు మాకు హెల్ప్ చేసేవారిలా ఉండాలి. మీకే క్లారిటీ లేకపోతే మాకింకేం క్లారిటీ ఇస్తారు? అందుకోసం మీరు మీ వాక్యం మీద కమాండ్ కలిగి ఉండాలి. 21వ వచనంలో ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చండి, రత్నకుమారి గారు క్లారిఫై చేస్తారు. ప్రశ్నలు ఉన్నా మీరు ఇంకా స్టేట్మెంట్స్ ఉన్నా మాట్లాడవచ్చు. సరే, 1వ వచనంలో మీకు ఇంకేం ప్రశ్నలు లేవు అని భావిస్తా ఉన్నాను. రైట్, ముందుకెళ్దాం. 22వ వచనం సరోజ, మీ వాక్య భాగంలో మీరు ఏమైనా
మాట్లాడతారమ్మా?
ఒక్క నిమిషం అట్లా మాట్లాడేయండి. మీ వాక్య భాగం 21వ వచనం నేను కామెంటరీ కూడా ఒకసారి చదివేస్తే పార్లల్ గా కామెంటరీ అయిపోతుంది. 21వ వచనంలో కామెంటరీ కూడా ఒక్కసారి టూకీగా చెప్పేస్తాను, మన కామెంటరీకి వెళ్ళే పని లేకుండా. ఆల్రెడీ సోదరు చెప్పింది కామెంటరీలో ఉన్న విషయాలే, మొదటిసారి చెప్పాడు అన్నమాట కామెంటరీలో చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన లోకంలోకి రావడానికి ముఖ్య కారణం పెద్ద గుంపును పోగు చేసి తన దేవత్వాన్ని ప్రకటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించి సింహాసనం ఎక్కడం కాదు, పాపుల కోసం మరణించి సజీవంగా లేచేదిగా ఆయన వచ్చాడు. కాబట్టి అది లేవటం, చనిపోవటం, తిరిగి లేవటం అగత్యం, పాపుల రక్షణ కొరకు ఈ కార్యం చెయ్యాలి అని ఆయన మాట్లాడుతున్నారు అని అన్నారు. ఓకే, తర్వాత నీవు ఈ వాక్య భాగంలో మాట్లాడతావమ్మా. 22వ వచనం సార్ రోజా శిష్యుడు
అన్న
వందనాలమ్మా.
పేతురు ఆయన చేయి పట్టుకుని ఇక్కడ యేసుప్రభు వారు హింస పొంది తర్వాత మరణించి తిరిగి లేస్తాడు అని చెప్పిన మాటను పేతురు అది దాన్ని తట్టుకు అదే బేర్ చేయలేక యేసుప్రభు వారిని చేయి పట్టుకుని, యేసుప్రభు ఇది నీకు ఎలా జరుగుతా ఉంది, ఆయన మానవ ఆలోచనతో ఆలోచించి అలా జరగకూడదు అని చెప్పి యేసుప్రభు వారిని గద్దించాడు.
బాగుంది, మీ పాయింట్ బాగుంది. ఆయన మానవ ఆలోచనతో ఆలోచించి ప్రభుని గద్దిస్తున్నాడు. మీకు ఇందులో ఏమి ప్రశ్నలు ఏమి లేవు కదమ్మా, ప్రశ్నలు తీసుకోవచ్చా?
తీసుకోవచ్చా.
సోదరి సరోజ క్లారిటీతో ఉన్నారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చండి, ఏమైనా మాట్లాడేదంటే మీరు అడగొచ్చు. ఆనంద్ బ్రదర్ అడుగుతా ఉన్నారు, ఇది ముందు వాక్య భాగంలో, యేసు తాను హింసలు పొంది చంపబడటం అగత్యం అని ఎందుకు అన్నారు? దేవుని రక్షణ ప్రణాళికలో సిలువ మరణం ఎందుకు తప్పనిసరి అయింది, ఎందుకు అగత్యం అన్నారు అన్నమాటదే నేను ఆల్రెడీ కామెంట్ చదివాను. ఆయన రాక ఉద్దేశమే ప్రవచనాలు అలా చేయటం అన్నది నేను ఆల్రెడీ చదివి వినిపించాను, కాబట్టి మీరు క్లారిఫై అయ్యారు అని భావిస్తా ఉన్నాను. ఆయన రావడానికి గల కారణమే అది, పాపుల కొరకు మరణించి తిరిగి లేవటం, అది అగత్యం అన్న విషయం మనకు తెలుసు. రిసీవ్ సార్ ముందుకెళ్తున్నారు. రైట్ అండి, 22వ వచనం ఏమైనా మాట్లాడతారా ఈ స్టడీ టీం? మాట్లాడేది ఏమీ లేదు, మాకన్నీ అర్థమయ్యే క్లారిటీతో ఉన్నాం అన్నట్టుగానే మౌనంగా ఉన్నారు. 23వ వచనం, ఇది నారాయణ గారు, మీ వాక్య భాగంలో మీరు ఏమైనా మాట్లాడేది ఉందా?
స్లైడ్లో సార్, 23వ వచనంలో పేతుర్ని ప్రభు ప్రభు అని ప్రభు వారు ఏమంటారంటే, ఇక్కడ లోకం ఈ ఆలోచనను చెప్పేది కరెక్ట్ కాదు. అంటే 21-22 21-22 వచనాలు ప్రకారం, ఎందుకంటే ముందుకు ఇట్లా ఇది నీకు సిలువ వేయుట చనిపోవటది కరెక్ట్ కాదని పేతురు చెప్తున్నప్పుడు, ఆ సాతాను ఆ విధంగా మాట్లాడుతుంది పేతురుతో అనే ఉద్దేశంతో సాతాను వెనక పోమని గద్దిస్తాడు సార్ ప్రభు వారు. ఆ పేతురుని గద్దించినప్పుడు అతను అంటే ఆలోచిస్తాడు, ఏంటంటే భిన్నంగా ఆలోచిస్తున్నాడు పేతురు. దీనికి చెప్పేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, దీని ద్వారా అర్థమవుతుందో మన ఆలోచనలు ఎల్లప్పుడూ దేవుని చిత్తం ప్రకారం నడవాలి కానీ నీ చిత్తం ప్రకారం నడవకూడదని పేతురుని గద్దిస్తాడని నేను ఈ వచనం బట్టి నేను గ్రహించాను సార్.
బాగుంది మీ ఆలోచన, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఏమైనా ప్రశ్నలుంటే నారాయణ గారు చెప్తారు, ఇక్కడ ఏమైనా ప్రశ్నలు ఏమన్నా ఉన్నా మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాల్సి వచ్చినా అడిగితే నారాయణ గారు చెప్తారు. స్టడీ టీం అనురాధ ఏలూరు నుంచి తను చక్కగా మాట్లాడుతున్నారు. పేతురు పై వచనాల్లోనేమో క్రీస్తు అన్నాడు, తర్వాత కింద వచనాల్లో సిలువ విషయంలో అడ్డుకుంటున్నాడు. అంటే పేతురు కూడా క్రీస్తు అనగానే సింహాసనం ఎక్కేవాళ్ళలాగే చూస్తున్నాడు తప్ప ప్రజల కోసం ప్రాణం ఇచ్చి వాళ్ళని సంపాదించుకునే రాజుగా చూడలేకపోయాడు అని కూడా తను అంటున్నారు. బాగుంది మీ ఆలోచన. ఎస్ఎఫ్జే విజయనగరం నుంచి అడుగుతా ఉన్నా నారాయణ గారు, మీరు మాట్లాడాలి. ఈ వచనంలో యేసు పేతురుని సాతానా అని ఎందుకు పిలిచారు? ఆయన మంచి సలహా ఇచ్చి ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకి యేసుక్రీస్తు ప్రభు సాతానా అని పిలవటం ఏంటి అని అడుగుతున్నారు. ఏమైనా మాట్లాడతారా
సార్? సార్ చెప్తాను సార్.
నారాయణరావు గారు మీ వాయిస్ ఏమో రావట్లేదు
సార్. చెప్తాను సార్, సాతాను ఎందుకు పిలుస్తారంటే ఇప్పుడు సాతాను క్రియలు ఆయనలో ప్రేరేపింపబడి ఆ పేతురుని యేసుప్రభు చేసే కార్యాలు కట్టుపడుతున్నారని గద్దించాడని ఇక్కడ మనల్ని తెలియపరుస్తుంది సార్. రెమ్ముడు వచ్చిన
బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారండి? ఈ వాక్యం విచిత్రంగానే ఉంటారు. పేతురేమో అపోస్తలుడు, యేసే శిష్యుడు, పేతురు యేసేని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తిని సాతానాన్ని పిలవటం ఎట్లా తీసుకోవాలి? మీరేమన్నా స్టడీ టీమ్ మీతో మాట్లాడతారా త్వరగా?
సాతాన్ అంటే ఇక్కడ ఎదిరిస్తూ ఉంటారు కదా సార్, అలాంటి ఆలోచన పేతురులు ఎందుకు కలిగిన ఉద్దేశం
తీసుకున్నాం? తీసుకోలేదని కాదు, మిగతా వాళ్ళు ఏమనుకున్నా ఆలోచిస్తా అడుగుదాం. లావణ్య ప్రయత్నడమ్మా
సార్. అంటే ఇక్కడ పేతురు గారిని సాతాన్ అనలేదు కానీ సార్, అంటే పేతురు ద్వారా మాట్లాడుతున్నటువంటి సాతాన్ ప్రేరేపణ గద్దించినట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు దాని తిరిగి భవిస్తున్నాను. అంటే దీనికి ఎందుకు అట్లాగా గద్దించాడంటే, మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా అపవాది శోధించినప్పుడు కూడా నీకు ఏం శ్రమ లేకుండా లోకరాజ్యాలను నీకు ఇస్తానని ఆశ చూపిస్తాడు సార్. అదే విధంగా ఇప్పుడు పేతురు గారు కూడా ఏమంటున్నారంటే, మీకు శ్రమలేమొద్దు ప్రభువా, ఆ సిలువు నుంచి తప్పించుకుంటే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది సాతాను ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి మాటే కాబట్టి అందువల్ల పేతురు గారిని గద్దించినట్టుగా అనుకుంటున్నాను సార్.
ఈ మాట కూడా కొంత అబ్జెక్షనే. తను ఏమంటుందంటే సాతానా అని పేతురుని అనలేదు, పేతురులో ఉన్న ఆలోచన అన్నాడు అని తను అంటుంది. కానీ నెక్స్ట్ వచనంలో నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులు తలంచుకున్నావని పేతురుతో అన్నాడు. సాతానా అని పేతురుని అన్నట్ట అనలేనట్ట. మిగతా వాళ్ళు కూడా మాట్లాడచ్చు, దయమాతీస్ పేతురుని అనలేదు, పేతురులో ఉన్న క్రియను అన్నారు అనేదో మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడతారా? పేతురుని అన్నాడు అన్నట్టు తీసుకుందామా లేకపోతే వద్దా?
ప్రయత్నాడు సార్. నేను దయా మాథ్యూ సిస్టర్ తో ఏకీభవిస్తున్నాను సార్.
ఓ, పేతురుని అనలేదు, పేతురులో ఉన్న తలంపుని సాతాన అన్నాడు. ఇంకా మిగతా లేని మాట్లాడతారా?
నేను కూడా సిస్టర్ గారిని సమర్థిస్తున్నానండి, పేతురులో ఉన్న తలంపునే సాతానా అని అన్నారు, పేతురుని అనలేదు అనుకుంటున్నాను.
అందుకే అమ్మ నెక్స్ట్ నేను అడిగాను, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు అని సాతాన్నే అన్నాడు ఆ పేతురు అనలేదా? నేను నెక్స్ట్ మాట అదే హైలైట్ చేసి మాట్లాడుతుంది, అది అదే వాక్యంలో పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము అని నీవు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు అని పేతురు అన్నట్ట, పేతురులో ఉన్న సాతాన్ అన్నట్ట, సాతాను మనుషుల సంగతులను తలస్తున్నాడు అనుకుందామా?
అంటే ఇక్కడ ఇక్కడ కామాను ఉంది కదా సార్, దాని ఏదో అంటారు, అంతవరకేమో సాతాన్తో మాట్లాడుతున్నట్టు, నీవు మనుషుల సంగతిని తలంచుతున్నావనే అక్కడి నుంచి మాత్రం పేతురుతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది సార్.
ఓకే, ముందు వచ్చిన ఇది సాతాన్ని వెనకపో అన్నాడు, తర్వాత పేతురుతో మాట్లాడుతున్నాడు. దానికి ఆ వచనానికి ఈ వచనానికి అదే వచనంలో ఉన్న రెండు భాగాలకి ఏమి లింక్ లేదంటావా ఇమాని?
అక్కడ సెమికోరన పెట్టింది కదా సార్, ఇందుకోసం
సెమికోరన్ ఉంది కాబట్టి ఏదో అని అంటాడు. బాగుంది, మీరు ఏదో ఆలోచించారు, కలగలేదు ఈ సజీవ వాహినిలు ఏమంటున్నారో కూడా. ఇక్కడ పేతురు క్రీస్తును సిలువకు వెళ్ళనీయకుండా ప్రయత్నించడంలో ఆయన ఎదిరిస్తూ మాట్లాడాడు, అందువల్ల యేసు అతను మందలించాడు. ఏ శిష్యుడితో మాట్లాడేటప్పుడు ఇంత కఠినమైన మాటలు ఆయన ఎన్నడూ ఉపయోగించలేదు. పేతురు కేవలం మానవ విధానాల గురించి ఆలోచిస్తున్నాడు. మనుషుల సుఖ సౌఖ్యాలు, భద్రతను, సౌభాగ్యాన్ని తమకు తమ వారికి కోరుతారు. దేవుని మార్గాలను, ఉద్దేశాలను వారు అర్థం చేసుకోలేరు. మనుషుల సంగతుల మీద మనసును నిలపడం మనల్ని దేవుని సంగతులకు విరోధులుగా చేయొచ్చు. క్రీస్తు గనక పేతురు మాట విని ఉంటే పాపాలకు పరిహారం, చనిపోయిన వారు సజీవంగా లేవడం, రక్షణ, శుభవార్త, ఆశాభావం మొదలైన వాటికి ఎప్పటికీ ఆస్కారం ఉండదు. ఎక్కడా సజీవ వాహినిలో పేతురుతో కాదు, పేతురులో ఉన్న సాతాను తలంపుతో ప్రభు మాట్లాడాడు, పేతురు మాత్రం ఏం అనలేదు, పేతురు ప్రమేయం ఏమీ లేదు, పేతురు మనుషుల సంగతులు ఆలోచించట్లేదు, పేతురులో సాతాను ప్రవేశించలేదు అని కమెంటేటర్స్ ఏమంటలేదు. కొంచెం మీరు ఆలోచించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుకెళ్తున్నాను, మరి ఇక్కడ ఏమన్నా మాట్లాడితే ఒక్కరు మాట్లాడండి, ముందుకెళ్దాం. ఈ చాట్ బాక్స్ లో కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చండి. సుధాకర్ అంటాడు సాతాన్ని అన్నాడు అని. అనిల్ కుమార్ అంటాడు పేతురు వైపు తిరిగాడు, పేతురుతో అనలేదు సార్, పేతురు వైపు తిరిగి యోహాన్తో అన్నాడు, అయితే పేతురుతో అనలేదు. మరి సరే ముందుకెళ్దాం, ఇక్కడ మనం ఎక్కువసేపు మాట్లాడిన సమయం లేదు కాబట్టి. ఆ సాతాను పేతురు యొక్క ఆలోచనలు కంట్రోల్ చేయడం యేసు గుర్తించి పేతురుని సరిచేయాలని అలా అన్నారు. బాగుంది, రైట్ ముందుకెళ్దాం. మరి ఏమన్నా మాట్లాడితే ఒక్కరు మాట్లాడండి, లేకపోతే అరుణ గారి పోర్షన్కి వెళ్దాం, 24వ వచనానికి వెళ్దాం. అరుణ సిస్టర్, అరుణ టీచర్ గారు, మీ వాక్య భాగంలో మీరు ఏమైనా మాట్లాడతారమ్మా? చాలా బాగుంది సోదరి, తన వాక్య భాగంలో క్లియర్ గా ఉన్నారట. ఆ క్లారిటీ ఏంటో కూడా చెప్పాను, ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాను. ఆ వాక్యం మీకు ఎట్లా అర్థమైందో మాట్లాడండి.
పేతుర్ని నువ్వు మనుషులాగా ఆలోచిస్తున్నావే కానీ దేవునికి నువ్వు ఆలోచించకపోతున్నావు అన్న తర్వాత శిష్యులందరి వైపు చూసి ఎసయ్యలా అంటున్నారు. ఎవరైనా సరే,
మీ వాయిస్ లోలో ఉందమ్మా, కొంచెం లోలో ఉంచండి.
ఓకే సార్. ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అనుకుంటే తను తాను తగ్గించుకొని లేదని విశ్రమించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పేసి చెప్తున్నాడు యేసయ్య. అంటే ఉపేక్షించుకోవటం అంటే శరీరానికి సంబంధించిన కోరికలని, ఆశలని, అలానే కష్టాలని, బాధలను అన్నిటిని కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండి యేసయ్యను వెంబడించాలి అని చెప్పేసి చెప్తున్నారని నాకు అర్థమైంది సార్.
ఉపేక్షించుకోవటం అన్నమాట తనకు అర్థమైంది.
సిలువెత్తుకోవడం అంటే సార్, అంటే నిజంగా సిలువెత్తుకోవడం కాదు, యేసైన వెంబడిస్తున్నప్పుడు వచ్చే కష్టాలైనా సరే బాధలైనా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి.
కష్టాలు బాధలు సిలువ అంటే
కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది సార్.
ఏమమ్మా త్యాగాల?
అవును సార్.
రైట్ రైట్. సోదరి అరుణాగతీశ్వరి గారు చాలా క్లారిటీతో ఉన్నారు 24వ వచనం మీద. మీరేమన్నా డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సిస్టర్ని అడిగి డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడాను. థర్డ్ బాక్స్ లో కూడా మీరు మాట్లాడవచ్చు. ఉపేంద్ర అంటాడు ఆయన సాతాన అన్నాడు, పేతుని అనలేదు. అట్లాగే యోధాలో కూడా సాతాన్ ప్రవేశించాడు కాబట్టి సాతానికే శిక్ష వేస్తాడు, యోధాకి శిక్ష వేయడు. మరి అయితే యోధాలో సాతాన్ ప్రవేశించిన యోధా పాత్ర ఏమీ లేదన్నట్టుగా మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ పేతురికి ఏమి పాత్ర లేకపోతే పేతురు తప్పేం కాదు. యోధాలో కూడా సాతాన్ పనిచేశాడు కాబట్టి యోధాకి ఏం పనిష్మెంట్ ఉండదు. అట్లాగే తీసుకోమంటారు అని అడుగుతున్నాడు. ఇందాక ఎవరు ఈ వాక్య భాగం మాట్లాడింది? లావణ్య గారు, దయా మాథ్యూస్ గారు, ఇమ్మానియల్. ఏమన్నా క్లారిఫై చేస్తారా? అక్కడ మీరు మమ్మల్ని ఎందుకో సాటిస్ఫై చేయలేదు, వేరేగా ఆలోచిస్తున్నారు.
యోధాని ఇక్కడ పేతుర్ని ఒకే కోణంలో చూడటం
లేదని ఏంటి? యోధా ఏమైనా పాపం చేసి పుట్టాడా? పేతురు ఏమైనా పుణ్యం చేసి పుట్టాడా? ఇద్దరులో సాతాన్ని ప్రవేశించాడు కదా.
యోధా యేసుక్రీస్తు ప్రభుని పర్టికులర్ గా అప్పగించడానికి ప్రయత్నిస్తాడు. అప్పగించడానికి కాదు, మనిషి యొక్క ఆలోచనలను మాత్రమే పేతురు ఉపయోగించాడు.
ఎవరన్నా మాట్లాడతారా?
బ్రదర్ ప్రైజ్ లో అండి, బ్రదర్ చెప్పిన దానికి కూడా నేను ఎక్కివస్తానండి. సహజంగా మానవ ఆలోచన ఎలా ఉంటదంటే కష్టపడకూడదు, ఎప్పుడు ఏ ఇబ్బంది రాకూడదు, సౌఖ్యంగా ఉండాలనుకుంటారు. అదే ఆలోచన పేతురు గారు ఆలోచించారు. ప్రభు వారు ఇలా సిలువుకి ఎక్కుతాను, మరణిస్తానని చెప్పగానే అది మీకు దూరం అవునుగాక అన్నట్లుగా మాట్లాడారు. అంత మాత్రాన యూధాతోటి పోల్చడానికి లేదు. యూధా అయితే డైరెక్ట్ గా ప్రభు వారిని అప్పగించేశారు, డబ్బుల కోసం అప్పగించారు. పేతుర్ని యూధాని ఒక కోణంలో మనం చూడలేం బ్రదర్. పేతురు ఏంటంటే ఆయన ప్రభుగా ఉన్నారు, ఆయన కష్టపడకూడదు అన్నట్లు మానవ హృదయంగా మాట్లాడారే గాని ప్రభు వారు కీడు చేయాలి అన్నట్లు ఏం మాట్లాడలేదు కదా.
అది కాదమ్మా, ఇక్కడ సాతాన్ని ప్రవేశించాడు కదా, యూదాలో సాతాన్ని ప్రవేశించాడు, పేతురులో కూడా ప్రవేశించాడు కదా. ప్రవేశించలేదు, సాతాన్ని సంపద లేదు అందామా? కేవలం మాట్లాడాడు అందామా? ఈ వాక్యాన్ని 23వ వచనం
సార్ ప్రవేశించాడని కాకుండా ప్రేరేపించాడని అనుకోవచ్చా సార్?
ప్రేరేపించలేదు, ప్రేరేపించాడు. యోధాలు అయితే మాత్రం ప్రవేశించాడు అనుకోవచ్చు. రైట్ అండి. అది స్టడీ టీమ్ చెప్పేది అంటే సాతాను ప్రవేశించలేదు, యోధాలకి అయితే ప్రవేశించాడు. సాతాను కేవలం ప్రేరేపించాడు. ప్రేరేపణకు అంత ప్రమాదం ఏం కాదు అని మాట్లాడుతున్నారు. అట్లాగే 24వ వచనం మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడండి
సార్. ప్రైజ్ లార్డ్ సార్.
అలా కీలకమైన మాట సాల్మాన్ రాజు గారు మాట్లాడుతున్నారు. పేతురు తప్పు చేశాడు, ఆయన పొంగుతాడు, ఆయన పడిపోయే మనిషే, ఆయన ఏమి పర్ఫెక్ట్ అని కాదు. అయితే తప్పు ఏంటంటే యోధా ఒప్పుకోలేదు, పేతురు ఒప్పుకున్నాడు. యోధా దేవుడి దగ్గరికి రాలేదు, పేతురు దేవుడి దగ్గరికి వచ్చాడు. అంతే తప్ప యోధాలోకే సాతాను వచ్చాడు, పేతురులోకి రాలేదు అంటే కాదు అన్నట్టుగా ఆయన సమాధానం చెప్తున్నారు. రవిబాబు గారు మాట్లాడండి.
సార్ అదే పేతురు గారికి యోధాకి ఏంటంటే సార్ తేడా? మా వాక్యంలో చెప్పబడింది యోధా మొదటి నుంచి వాడు దొంగ, డబ్బు ఆశ కలిగి డబ్బు సంచి కలిగి ఉన్నాడు అని చెప్పబడుతుంది సార్ వాక్యంలో. పేతురు గారి విషయం అయితే అట్లా లేదు సార్. ఇది సాతాను ప్రేరణ వల్ల శరీరానుసారంగా ఆలోచించి మాత్రమే అలా అన్నారు, నీవు సిలువుకు అప్పగించకూడదు, శ్రమలు పొందకూడదు అని అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సార్. యోధా గారికి పేతురు గారికి తేడాది సార్. మొదటి నుంచి శరీర స్వభావం కలిగిన వాడు యోధా సార్. ఈ పేతురు గారు అలా కాదు సార్. రైజులాడు సార్.
మొదటి నుంచి యోధా శరీర స్వభావం కలిగిన వాడు, పేతురైతే మొదటి నుంచి ఆత్మ స్వభావం కలిగిన వాడు అని చెప్తున్నారు. పేతురులో అయితే ఏమి తప్పులుండవు, యోధాలో మాత్రమే తప్పులుంటాయి అన్నట్టుగా చెప్తున్నారు.
సార్, నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. ఇక్కడ 17వ వచనంలో 16లో సార్, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు ఒప్పుకున్నారు కదా సార్, శిష్యులలో మొదటగా ఆయన్ని ఒప్పుకున్నది పేతురే కదా సార్.
ఓకే,
అందువల్ల యోధాకి పేతురికి ఆ స్వభావం తేడా ఉంది కదా సార్.
ఓకే, ప్రశ్న అడుగుతున్నావా, స్టేట్మెంట్ ఇస్తున్నావా, ఏం చేస్తున్నావా
సార్? అంటే పేతురుని యోధాని కలిసి చూడటానికి లేదని అంటున్నాను సార్. యోధా అలా డిక్లేర్ చేయలేదు కదా సార్, పేతురు డిక్లేర్ చేశారు కదా సార్. దానికి ఆయన తర్వాత వచనంలో కూడా ఇది నీకు ఆత్మ బయలుపరిచిందే గానీ మనుషులు బయలుపరచలేదు అని కూడా చెప్పారు కదా సార్ ప్రభు.
కాబట్టి ఇద్దరిని కలిపి చూడొద్దు, ఆయన వేరే వీళ్ళు వేరే అని అంటారు. బాగుంది మీ ఆలోచన.
బ్రదర్ గారు, నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు బ్రదర్ గారు?
యాడ్ చేయండి.
మరి యోధా గారు అయితే బ్రదర్ గారు ప్రవచన ప్రకారంగా ఆయన అప్పగించడానికే మరి సాతాను ప్రేరేపించింది బ్రదర్ గారు. 41 కీర్తనలు 9లో ఆయన ప్రవచనం ఉంది ఆయన అప్పగిస్తాడని, అందుకని మరి ఆయన సాతాను ప్రవేశించింది కనుక ఆ ప్రవచనం నెరవేరినట్టు అక్కడ బ్రదర్ గారు. పేతురు గారైతే మరి ప్రభు వారు ఏదో జరిగిపోతుంది, ప్రభు వారికి అలా జరగకూడదు అన్న ఉద్దేశంతో ప్రభు వారు పేతురు గారిని అడిగినట్లుగా నేను అనుకుంటున్నా బ్రదర్ గారు. ప్రభు వారికి అలా జరగకూడదు, నీకు దూరం అగను గాక అనేది పేతురు గారి యొక్క ఉద్దేశంతో అలా అన్నారు అనుకుంటున్నా బ్రదర్ గారు.
లూకాసు వార్త 22:31 ఏమైనా చదువుతారా ఒకసారి? ఎవరైనా అప్పుడు స్టడీ టీం వాళ్ళు
సార్
చదవమ్మా.
సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను.
ఈ వాక్యం మీరు ఏమైనా మాట్లాడతారమ్మా? అంటే ఒక్క యోధాలోనే సాతాన్ పనిచేస్తున్నాడా, శిష్యులందరి మీద పనిచేస్తున్నాడా, అదేమైనా కొంత క్లారిటీ వస్తుందేమో ఈ వాక్యం ద్వారా?
శిష్యులందరూ ఉంది కదా సార్, మిమ్మును అనేటువంటి మాట ఉంది, సాతాను మిమ్మును పడగొట్టుతుంది గాని మీ కొరకు నేను మీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు నేను మీ ఇంకో రోజు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు కదా సార్.
మరి ఏమందాం, పేతురికి అసలు సాతానికి పేతురికి ఏం సంబంధం లేదు. సాతాన్ని వాళ్ళు పూర్తిగా ఎప్పుడు జయించేశారు అనుకుందామా? వాళ్ళు కూడా వాడు పనిచేయడానికి ఎప్పుడు ట్రై చేశాడు అనుకుందామా?
అంటే
ప్రేరేపణ ఉంది, తప్పకుండా పనిచేస్తున్నాడు. కాకపోతే వీళ్ళు సాతానికి లోపడకుండా ప్రభు సహాయం చేశారు, వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు, కానీ యోధా మాత్రం అలా చేయలేదు సార్.
ఎగ్జాక్ట్లీ, అక్కడ అందరూ సమానమే, అందరూ అంటే అందరూ శోధించబడ్డారు. యోధా లొంగిపోయాడు, పేతురు పడిపోయినా తిరిగి ఒప్పుకున్నాడు. ఇక్కడ యోధా పాత్ర పేతురు పాత్ర లేకుండా సాతాను మాత్రమే పనిచేస్తున్నాడు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే అందుకోసం నేను ఈ వాక్యం అడుగుతా ఉన్నా. సరే, 24వ వచనం మీద ఏమన్నా మాట్లాడితే మాట్లాడచ్చు. సిస్టర్ అయితే ఆల్రెడీ చక్కగా చెప్పారు, ఇంకేమైనా మాట్లాడితే త్వరగా మాట్లాడండి, నెక్స్ట్ వచనానికి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడదు లేకపోతే. తను రెండు విషయాలు మాట్లాడారు, ఉపేక్షించుకోవడం అంటే వెంబడించటం, ఉపేక్షించుకోవడం, సిలువెత్తుకోవడం. మూడు మాటలు ఉన్నాయి. ఆ మూడు మాటల మీద ఏమైనా మీరు మాట్లాడితే ఒకరిద్దరు మీరు క్లారిటీ వచ్చిందని భావించి ముందుకెళ్తాను.
క్లారిటీ వచ్చింది సార్. కాకపోతే సిస్టర్ గారు మరణం వరకు కూడా అనే పదం కూడా ఉపయోగిస్తే సిలువ చివరిగా మరణాన్ని కూడా సహితం మనం ఎదుర్కోవాల్సి ఉంది.
అర్థం కాలే ఇమ్మానుయేల్, మరణం వరకు కూడా అన్న మాట వాడాలంటావా?
మరణమే అడ్డొచ్చినా వెనుదిరగడానికి లేదన్నట్టు.
సిలువు అన్నాకాడ చాలా వాడారు కానీ మరణాన్ని వాడలేదు. సిలువు అన్నాకాడ అసలైన అర్థం శ్రమలు కాదు, మరణం. సిలువ వేయడం శ్రమ పెట్టడం కోసం కాదు, చంపడం కోసం. సిలువు అన్న మాట దగ్గర మరణాన్ని కూడా మన పరిగణలోకి తీసుకోవాలి అని అంటారు. బాగుంది, చాలా ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ ఉపేక్షించుకోవడం కోసం కూడా మీరు మాట్లాడితే, సిలువ ఎత్తుకోవడం అన్న మాట దగ్గర ఆయన భారం కలిగి ఉండటం, ఆయన పరిచర్య చేయటం మాత్రమే కాదు శ్రమ పొందటం, మరణం పొందడం కూడా వస్తాయి. ఓకే, ఉపేక్షించుకోవడం మీద ఏమైనా మాట్లాడవచ్చు. లావణ్య మాట్లాడతావా?
అంటే ఇక్కడ నాకు ఈ వచనంలో ఏమర్థమైందంటే బ్రదర్, శిష్యులు నిజమైన శిష్యత్వంలోనికి వారికి నడిపిస్తున్నట్లుగా ఈ వచనం ఉందనిపిస్తుంది బ్రదర్. అంటే వారిని భక్తి మార్గంలో కాదు కానీ నిజమైన శిష్యరికంలోనికి. శిష్యత్వం అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తే నిజమైన శిష్యులుగా మారుతారని చెప్పినట్లుగా అర్థం చేస్తున్నాను బ్రదర్. తను తాను ఉపేక్షించుకొని తన సిలువును ఎత్తుకొని వెళ్లాలని చెప్పి చెప్పారు కదా బ్రదర్. ఉపేక్షించుకోవడం అంటే లోకానుసారమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా, లోకంలో ఉండేటటువంటి వాటి పట్ల ఎక్కువగా మనసు పెట్టుకోకుండా సిలువ ఎత్తుకోవడం అంటే, సిస్టర్ గారు చెప్పినట్లుగా కష్టాలు కానీ లేకపోతే ప్రతికూలతలు ఏమొచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించడం అంటే అది శిష్యరికపు క్వాలిటీ కాబట్టి వాళ్ళని శిష్యులుగా మార్చడం కోసం చెప్పిన మాట అని అనుకుంటున్నాను బ్రదర్.
నేను ఇక్కడ స్టడీ టీం అడుగుతాను, సిలువ అంటే శ్రమలు అని ఏమైనా వాక్యాన్ని కోట్ చేస్తారా? సిలువ అంటే శ్రమలు అని ఏమైనా వాక్యాన్ని కోట్ చేస్తారా? సిలువ అర్థం ఏంటి ఏమైనా మాట్లాడతారా? అలాగే తన్ను తాను ఉపేక్షించుకోవటం అన్న మాట దగ్గర లావణ్య మీరు ఏమన్నారు? ఉపేక్షించుకోవడం అంటే అదేం మాట్లాడలేదు అనుకుంటాను. ఇరవై నాలుగు వచ్చిన మరునాటిచ్చిగా సిలువ అంటే కష్టాలు ఆటంకాలు అన్నారు సుశీల గారు. అదే అడుగుతున్నారు, వాక్యం నుంచి అడుగుతున్నారు. శ్రమలు ఎక్కడుంది? సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే కష్టాలు, సిలువ అంటే ఆటంకాలని ఎక్కడ ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని మీరు డిఫైన్ చేస్తున్నారు? ఇందాక ఇమానుయేల్ చెప్పింది అది కూడా యాడ్ చేయాలి కాదు, అది కీలకమైంది. అదే సిలువ అంటే మరణం, సిలువ అంటే మరణం, మరణించడానికి సిద్ధపడటమే శిష్యరికం, ఆయన కోసం మరణాన్ని ఎదుర్కోవటం. దాన్ని కింద వాక్యాల్లో కూడా చూస్తున్నాం, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవటం. కాబట్టి నేను స్టడీ ట్యూన్ ఏమంటున్నానంటే, శిష్యత్వం అంటే ఏసై కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డాం, సిలువెత్తుకోవటం, అది శిష్యత్వం. అంతే తప్ప మేము ఇంట్లో కష్టపడుతున్నాం, ఉద్యోగంలో కష్టపడుతున్నాం, అనారోగ్యంలో కష్టపడుతున్నాం కాబట్టి సిలువెత్తుకున్నాం అని కూడా తీసుకోవచ్చారు. ఏమన్నా మాట్లాడతారా? సిలువు మీద మాట్లాడండి, ఉపేక్షించుకోవడం కోసం మాట్లాడండి, శిష్యరికం కోసం మాట్లాడండి, చాలా విషయాలు మాట్లాడవచ్చు, సమయం లేదు, త్వరగా మాట్లాడండి. రైట్, ఇక్కడ మాట్లాడుతున్నారు స్వార్థ త్యాగం. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే స్వార్థ త్యాగం, సెల్ఫ్ డినయల్. నా అవసరాలు, నా సుఖాలు, నా లాభాలు కాదనుకోవటం, స్వార్థ త్యాగం అన్నారు. అదేదో కొత్త పదంలో కనబడ్డా అర్థమయ్యే పదం, స్వార్థాన్ని త్యాగం చేసుకోవటం. రెండో మాట, తన్ను తాను పరిత్యజించుకోవటం. చాలాసార్లు ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం కాదు, పరిత్యజించుకోవడం అంటే పోగొట్టుకోవటం. నిజమైన క్రైస్తవ్యంలో ప్రధానమైన భాగం ఇది. తనను హెచ్చించుకోవడం, తనను తాను గుర్తించి గొప్పగా ప్రవర్తించటం మొదలైన వాటిని బోధించే అన్ని వేదాంతాలకు ఇది వ్యతిరేకం. మనం గొప్పలు కాలేము. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే దాంట్లో భూమి మీద లేవు.
హెచ్చించుకోవడం లేదు, గొప్పలు చేసుకోవడం లేదు. బయట ఉన్నాయి, మిగతా వేదాలు ఉన్నాయని అంటారు. చాలా ప్రాముఖ్యమైన మాట. మనుషులందరి విషయంలో నేను అహం అనేది భ్రష్టం, పాపభరితం, మరణానికి పాత్రం. ఇది చాలా భయంకరమైన పాపం. నేను, నా సుఖాలు, నా అవసరాలు, నాకు లాభాలు, ఆ స్వభావం సిలువేయబడాలట. ఆ స్వభావాన్ని డినై చేసుకోవాలట. నేను అన్నది చావాలట. నేను అన్నది మాత్రమే చావాలి, నా శరీరం చావకూడదని కాదు. గల్తీపత్రిక 5:23 అన్నాడు, క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దురాశలతో సిలువేసి ఉన్నారు అన్నాడు. శరీరాన్ని నలగొట్టుకోవడం కూడా ఉంది, సుఖాలను చంపుకోవడం ఉంది, కోరికలను చంపుకోవడం ఉంది. అది లేకపోతే శిష్యత్వం లేదు. ఇది కేవలం శరీరం ఒక్కటే కాదు, స్వభావ సిద్ధంగా వ్యక్తి మొత్తంగా, అంటే అతని ఆలోచనలు, కోరికలు, చర్యలు అన్ని నేను కిందకు వస్తాయి. తన కోసం జీవించే వ్యక్తి దేవుడి కోసం జీవించడం అసాధ్యం. అయితే దేవుడి కోసం జీవించడం అన్నది మనుషులకు ఉన్న ముఖ్య విధి, ఆధిక్యత. అంతే, యేసయ్యను వెంబడించడం అంటే నాకు ఆయన అన్ని చేస్తాడు అది కాదు, నేను ఆయన కోసం అన్ని కోల్పోవాలి. దాన్ని ఇక్కడ చూస్తున్నాం. దాని మీద మీరు సజీవ వాహిని కామెంట్లో ఆ విషయాలు రాయబడ్డాయని జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకెళ్తున్నాను, 25వ వచనం. సోఫియా రాణి గారు ఏమన్నా మాట్లాడతారా?
సార్, ఇక్కడ శిష్యులకు ప్రాణం గురించి చెప్తున్నారు సార్. ఎవరైనా తన ప్రాణంను రక్షించుకునేవాడు వాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొను అని సార్. అంటే ప్రాణమును పోగొట్టుకోవడానికైనా శిష్యులు రెడీగా ఉండాలి అన్నట్లుగా, లేకపోతే ఆయన శిష్యులే కాదు ఎవరైనా ఆయనను అనుసరించే వారు ఎవరైనా గాని ప్రాణంను తక్కువగా చూడాలి అని, అలాగే శిష్యులు కూడా, పౌలు కూడా తన ప్రాణమును ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు సార్. అపోస్తుల కార్యంలో
21:13 మీరు కామెంటరీ అంతలో షార్ట్ గా ఒక్క సెంటెన్స్ లోని మీరు చెప్పాలి, అందులో మీకు ఏమర్థమైంది డౌట్ లేదు.
ప్రాణమును తక్కువగా చూడాలి అని సార్, దేవుని కొరకు ప్రాణమును తక్కువగా చూడాలి.
ప్రాణాన్ని తక్కువగా చూడాలి, ఎక్కడుందమ్మా తక్కువగా చూడాలని?
తక్కువ అంటే అదే సార్, ఇవ్వడానికి, రక్షించుకోకూడదు, పోగొట్టుకోవడానికి అయినా రెడీగా ఉండాలి.
ఏమైనా ఆ 25వ వచనం మీద ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. సూపీ రాణి గారు క్లారిటీతో ఉన్నారు, మీరు క్లారిటీ ఇస్తారు. ఏమైనా ఒక క్లారిటీ ఉంటే, ఏమైనా ప్రశ్న ఉంటే మీరు అడగొచ్చండి.
ప్రశ్న ఏం లేదు సార్, ముందుకెళ్ళాం.
ముందుకెళ్దాం. తర్వాత కళ్యాణి ప్రసాద్ గారు, తన్ను తాను సజీవ యాగంగా సమర్పించుకోవడం, సిలువెత్తుకోవడం అంటే డెడికేషన్ అని అంటున్నారు. మంజులా విజయ్ మెదక్ నుంచి ఆవిడేమంటారంటే, ఉపేక్షించడం అంటే ప్రతి ఆటంకాన్ని ఎదిరించడం కాదమ్మా. ఉపేక్షించడం అంటే ఎదిరించడం కాదు, ఉపేక్షించడం అంటే పోగొట్టుకోవడం. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ఎఫ్జే విజయనగరం, మరెవరో పేరు లేదు, సహవాసం పేరు ఉంది. యేసు నిమిత్తం తన ప్రాణాన్ని కోల్పోవడం అంటే ఏంటి? ఇక్కడ సోఫియా రాణి గారికి నా ప్రశ్న ఏంటంటే, యేసయ్య మన ప్రాణాన్ని కాపాడాలా? ఈ వాక్య ప్రకారంగా యేసయ్య నమ్ముకుంటే మీ ప్రాణాలకు డోకా లేదు అన్నట్టుగా తీసుకోవాలా? ఏదై నమ్ముకుంటే మన ప్రాణాలకి రిస్క్ వస్తుంది అని తీసుకోవాలా? ఎట్లా తీసుకోమంటారు మమ్మల్ని సోఫీరాణి గారు?
సార్, ప్రైజ్ లార్డ్ సార్. ఆయన రాజ్య నిమిత్తము ఒకవేళ ప్రాణము ఇవ్వాల్సి వస్తే ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఆయన కాపాడాలి అనుకుంటే కాపాడుతాడు సార్. ఆయన ఆయన రాజ్య నిమిత్తము మనం అవసరం అనుకుంటే ఆయనే మనల్ని అదే ప్రాణం పోకుండా కాపాడగల దేవుడు అని నమ్ముతున్నాను.
25వ వచనంలో దాన్ని బట్టి అడుగుతున్నాను. ఆ వాక్యాన్ని ఆధారం చేసి ఈ వాక్యం కోసం మాట్లాడండి, బైబిల్ అంతా తిరగద్దు. యేసయ్య నమ్ముకుంటే నమ్ముకున్న వారి ప్రాణాలకే ఆయన అభయస్థం ఇస్తున్నాడా
ఏసయ్యా నమ్ముకున్నారు కాబట్టి రిస్క్ లోకి పడుతున్నారు అని అడుగుతున్నా.
రిస్క్ లోనే పడతాడు సార్ అవసరమైతే. అందరు శిష్యులు హతసాక్షులు అయ్యారు కదా.
అందరు హతసాక్షులు అయ్యారు కాబట్టి ఏసయ్య నమ్ముకున్నావంటే నీ ప్రాణం మీద తెచ్చుకున్నట్టే. అలా ప్రాణం మీద తెచ్చుకోవడం మరి నష్టమే కదమ్మా, ఇంకెందుకమ్మా నమ్ముకోవడం అయింది.
దేవుని రాజ్యం కన్నా పౌలు అన్నట్లుగా నా ప్రాణంను చావైతే లాభము, చావైతే లాభము అని సార్. అంటే ఇక్కడ కొద్ది రోజులే ఉంటాము మనము, పరలోకంలో ఎక్కువ రోజులు ఉంటాము కాబట్టి.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిత్యత్వం వెలుగులో ఇది నష్టం కాదు, లాభం. ఆయన కోసం కోల్పోవడం, పోగొట్టుకోవడం అన్నది నష్టం కాదు, లాభం అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాసి అయినా ఏసయ్య నమ్ముకుంటే మీ ప్రాణాలకు ఏసయ్య అభయహస్తం ఇస్తున్నాడు. అది వాక్య విరుద్ధం. ఏసయ్య నమ్ముకుంటే ఆయన కోసం మీకు మీ ప్రాణాలు పెట్టడానికి మీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన రాజ్యంలో పోరాడడానికి మీకు అవకాశం ఇస్తున్నాడు. దానివల్ల మీరు నష్టపోరు, ప్రాణం కోల్పోయినా అది మీకు లాభం, నష్టం కాదు. లేదు నా ఒళ్ళు నేను దాచుకుంటానంటే మనం దేవుని రాజ్యంలో ఉండము, సాతాను మోసాల్లోకి వెళ్తాము. ఒళ్ళు ఉంచాలి, సిలువ ఎత్తుకోవాలి, తృణీకరించుకోవాలి, ఆయన వెంబడించాలి. మన సుఖాన్ని చంపుకోవాలి, మన ప్రాణాలను మన ప్రాణాలని రిస్కులో పెట్టుకోవాలి అని ఆయన మాట్లాడుతున్నట్టుగా ఈ వాక్యం నుంచి మాట్లాడుకుంటున్నాం. ముందుకెళ్దాం. డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. కొన్నిసార్లు మన కామన్ సెన్స్ మనం ఒప్పుకోదు, ఇదేంటిది ఇట్లాగే ఎందుకు. ఆయన నమ్ముకుంటే ఎక్కువగా వింటున్న బోధలు కూడా అదే, ఆయన నమ్ముకో, నీకు బాగుంటావు, నీ ఇల్లు బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, వేపుకేసిన కంచేస్తాడు, అసలుకి మీ దరికి ఏ అపాయం రాదు, మీ గుడారాన్ని ఏ రోగం దరిచేరదు. ఏది పాత నిబంధనలో ఉన్నా కొన్ని వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఏసయ్య శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, విస్పష్టంగా మాట్లాడుతున్నాడు, అన్ని కొండ బదులు కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ సువార్తల్లో నుంచి కొత్త నిబంధనల నుంచి మనం మాట్లాడడంలా, మన ప్రాణాలకి భద్రత, మన ప్రాణాలకు కాపుదల, నీ పాదానికి రాయి తగలకుండా దోతులు చెత్తి పట్టుకుంటారు 91వ కీర్తన. ఆ కీర్తన గ్రంథంలో ఉన్న ఆ ఇమోషన్స్ అన్ని తీసుకొచ్చి వాడుతున్నారు. సువార్తల నుంచి మీరు ఆలోచిస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతారు. 26వ వచనం లావణ్య, మీరేమన్నా మాట్లాడేది ఉందమ్మా? మీ
బ్రదర్ ప్రైజ్ అండి. నా వచనంలో నేను చదివినటువంటి వచనంలో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం లేదు. అంటే లోకంలో ఉన్న సంపదను, లోకంలో ఉన్న పేరును, ఆనందాన్ని అన్నింటినీ పొందుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకోవటం వల్ల అతనికి ఏ విధమైన ఉపయోగం లేదని చెప్తున్నారు బ్రదర్. తన ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవ్వలేడు. అంటే పోయిన ప్రాణానికి ఏది ఇచ్చినా, ఏది చెల్లించినా గానీ ఆత్మను పొందుకోవడం అనేది ఎవరు సాధ్యం కాదు. అది బ్రతికున్నప్పుడే దేవుని నమ్ముకుంటేనే అది మనకి ఆ పరలోక రాజ్యము, ఆ నిత్యత్వం అనేది లభిస్తుంది. గానీ చనిపోయిన తర్వాత దాన్ని ఏదిచ్చి కూడా దాన్ని రీప్లేస్ చేయడం అనేది అది అసాధ్యం అనేది నాకు అర్థమైంది బ్రదర్. నేను నా వచ్చిన నేను క్లారిటీగా ఉన్నాను బ్రదర్.
లావణ్య సిస్టర్ క్లారిటీతో ఉన్నారు, ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చండి, తను మాట్లాడతారు. 25వ వచనం మీద చాలా డిస్కస్ చేశాం కాబట్టి ఒక మాట కామెంట్ చదివేస్తాను. క్రీస్తు కోసం మనల్ని మనం త్యాగం చేయాలి. ఇతర విషయాల్లో, ఇతర కారణాల వల్ల మనుషులు తమ జీవాన్ని పోగొట్టుకోవచ్చు. ప్రాణాన్ని పిల్లల కోసమో, కుటుంబం కోసమో, డబ్బు కోసమో పోగొట్టుకుంటున్నారు. అది కాదు, క్రీస్తు కోసం పోగొట్టుకోవాలట. మనం క్రీస్తు కోసం బ్రతుకునంతటినీ ఇచ్చేసినప్పుడే మనం నిజమైన సమృద్ధి జీవాన్ని అనుభవిస్తాము. మన ప్రాణాలు దేనికోసమో ఫలంగా పెడుతున్నాం, ప్రభు కోసం పెట్టాలి, రాజ్యం కోసం పెట్టాలని 25వ కామెంటరీ చూస్తున్నా. 26వ వచనం లాభనె క్లారిటీతో ఉంది, ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, తను క్లారిఫై చేయగలుగుతారు. ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు లేకపోతే మాకు అర్థమైన ముందుకెళ్దామని చెప్పినా ముందుకెళ్ళచ్చు
సార్. డౌట్లు ఏం లేవు సార్, ముందుకెళ్దాం.
డౌట్లు ఏమి లేవు, అది అర్థమవుతానే ఉంది, ముందుకెళ్దాము అని అన్నారు. రైట్. చాట్ బాక్స్ లో కూడా మీరేమీ అడగట్లేదు, నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ కామెంటర్లు ఏమంటారంటే, ఈ మన ప్రాణం చాలా చిన్నదండి, ఇది ఇది ఈ లోకం గతించిపోయే ఊరేగింపు లాంటిది. మన ఇక్కడ ఉండేది కొంతకాలమే. మన లోకానంతటి సంపాదించుకోగలిగిన క్రీస్తుతో పాటు వారసత్వం అనే ఎన్నో రెట్లు శ్రేష్టమైన దాన్ని మనం శాశ్వతంగా అనుభవించగలిగే అవకాశం ఉన్నప్పుడు లోకాన్ని కోరుకోవడం చెప్పరానంత తెలివి తక్కువతను. ఇది ఇక్కడ మనం చూస్తున్నమాట. ఆయనతో ఉండేది యుగ యుగాలు, భూమి మీద ఉండేది అల్పకాలం. భూమి మీద నా ప్రాణాన్ని కాపాడుకుంటాను, భూమి మీద నేను లోకాన్ని సంపాదించుకుంటాను, భూమి మీద నాకు కలిసి రావాలి అని పరిగెట్టి మనం అనిత్యత్వాన్ని పోగొట్టుకుంటే చెప్పరానంత తెలివి తక్కువదని అంటున్నారు. అయితే ఒక చిన్న ఇళ్ల స్థలం కోసం లేక కొద్దిపాటి సుఖాల కోసం శాశ్వత జీవాన్ని విసురు కొట్టేవారు అనేక మంది ఉన్నారు. ఎక్కువ మంది ఈ కోలంలో ఉన్నారు. భూ సంబంధమైన వాటి కోసం శాశ్వత జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రీస్తు ప్రథమ శిష్యుల్లో కూడా ఒకడు శాశ్వత జీవానికి బదులు ఒక డబ్బు సంచిని కోరుకున్నాడు. ఇది ఈ వాక్యానికి వాళ్ళిస్తున్న కామెంట్ ఏంటంటే, లోకాన్ని సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం నీ అని యేసుక్రీస్తు ప్రభు బోధన మీద కామెంట్ బాగుంది. కామెంట్ 27వ వచనం 28వ వచనం. మానస, నీ వాక్య భాగం నువ్వు మాట్లాడేదేమైనా ఉందా? ఓ, మానస చాలా క్లారిటీతో ఉంది. దానికి ఏం ప్రశ్నలు లేవు. మీరేమని అడిగితే దాన్ని మీకు క్లారిఫై చేస్తారు. ఏమన్నా ఉన్నాయా మాట్లాడే? ఏమన్నా ఉన్నాయా? 27 వచ్చింది 27 28 28లో వచ్చినారు. దీని తర్వాత కామెంట్ ఆల్రెడీ చదువుకుంటూ వచ్చేసాను నేను. జస్ట్ అప్లికేషన్ కి సెక్షన్స్ కి వెళ్ళిపోదాం. ఇరవై ఏడు 28లో కూడా ప్రశ్న ఏమి లేకపోతే ఏమి లేవని చెప్పండి, ముందుకెళ్దాం.
సరే అందునా సార్, 27 28 వచ్చిన దగ్గర ఉన్న కన్ఫ్యూజన్ ఉందనిపించింది సార్. 27 వచ్చిన ఏమో రెండవ రాకడ గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. 28వ వచనం వచ్చేసరికి అది రెండవ రాకడ గురించి కాదు అనిపిస్తుంది సార్.
ఓకే, నీకు ఇది రెండవ రాకడ కోసం చెప్తున్నట్టుగా తీసుకోవాలా లేదా అని అడుగుతున్నావు, అంతేనా
ప్రశ్న? కాదు సార్, 28వ వచనం రెండవ రాకడ కోసం కాదు. నెక్స్ట్ అధ్యాయంలో ఆయన రూపాంతరం దగ్గర వాళ్ళ శిష్యులు ఆయన మహిమను చూస్తారు, దాని గురించి మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది.
మానస ఆయన అది అడిగాడు, అది తనకు అర్థమయ్యే అభిప్రాయం చెప్పాడు. బాగుంది. నేను అనేది ఏంటంటే, మనుషు కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారు మరణం రుచి చూడరని చెప్పి ప్రభువు చెప్పారు. మరి ఇది జరిగింది అనుకోవాలా, జరగలేదు అనుకోవాలా, జరగబోతుంది అనుకోవాలా, ఎట్లా తీసుకోవాలమ్మా?
సార్ అది జరిగింది సార్,
జరిగిపోయింది. మనుషు కుమారుడు తన రాజ్యం వచ్చేసాడు.
కాదు సార్, సార్ మనుష్య కుమారుడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని అంటే, ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు సార్ యేసు ప్రభు. అక్కడ ఉన్న వారిలో అంటే శిష్యుల్లో కొందరు అక్కడ ఉన్నారు సార్.
ఆయన వాళ్ళు ఉండగానే ఆయన వస్తానన్నాడు కదా, ఇప్పుడు దాకా రాలేదు కదా, మరి ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఇది రెండవ రాకడికి కాదు సార్.
రెండవ రాకడి కోసం కాదు, మరి ఏ రాకడికి?
ఆయన తర్వాత వచనంలో సార్ ముగ్గురు ఇక్కడ శిష్యులు, ఇక్కడ కొందరు అంటే ఇక్కడ శిష్యులు సార్. ఆ శిష్యుల్లో ముగ్గురు ఉన్నారు సార్, యోహాను, సీమోను, పేతురు. ఈ ముగ్గురిని తర్వాత అధ్యాయంలో ఇక్కడ నేను 21వ వచనము ఇట్లా నేను పెద్దల చేత శాస్త్రుల చేత నేను హింసలు పడతాను అని చెప్పిన 6వ రోజు తర్వాత ఆయన
రూపాంతరం కొండ మీదకి వారిని తీసుకెళ్లి ఆయన మహిమను అక్కడ చూపించినట్లుగా మనం చూస్తాం సార్.
రూపాంతరం కొండ మీద ఆయన రూపాంతరం పొందడమే దేవుని రాజ్యం రావడం మీ ఆలోచన?
కాదు సార్, ఇక్కడ ఇది రెండవ రాకడకి రిలేటెడ్ కాదు సార్. ఇది 28వ వచనం, 27వ వచనం మాత్రమే రెండవ రాకడకి తీర్పుకి రిలేటెడ్ సార్.
ఓకే, మరి 28వ వచనం?
ఇది రెండవ రాకడకి కాదు సార్, ఆయన మహిమను కనపరచే దాని గురించి అని అనుకుంటున్నాను సార్. నేను నాకు అలా అర్థమైంది సార్.
నెక్స్ట్ అధ్యాయంలో ఉన్న రూపాంతర పర్వతం, రూపాంతర కొండ అనుభవమే 28వ వచనానికి వివరణ అంటావా?
ఎస్ సార్.
ఏమన్నా మాట్లాడతారా అండి? ఏమైనా డౌట్లు ఉంటే మీరు త్వరగా అడగచ్చు, ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు.
సార్ చాలా డౌట్స్ ఉన్నాయి సార్, అయితే టైం లేక అడగలేకపోతున్నాము.
చాలా అడగలేకపోతున్నారు. ఓకే రవి బాబు, అర్థద్ది అయితే టైం లేదు. ఎలా ఉంది గారు?
అంటే అక్కడ శిష్యులు మరణం చూడంటే దేవుడు రాజ్యం అనే మాటకి తీసుకుంటే మన సంఘాన్ని అనుకోవచ్చు సార్. అంటే సంఘాన్ని స్థాపించేంత వరకు, అంటే ఆయన మరణ పునరుద్ధరణ తర్వాత తిరిగి వస్తాడు కదా సార్, మొదట సంఘ స్థాపన జరుగుతుంది కదా, బహుశా దాని గురించి అని అనుకోవచ్చు అనుకుంటున్నాను సార్.
బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి. వాస్తవానికి కన్ఫ్యూజ్ చేసే వచనం మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. 27వ వచనమేమో తన తండ్రి మహిమ గలవాడే దూతలతో రాబోవటం రెండవ రాకడ, అప్పుడు అందరికి క్రియలు తగ్గట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. 28వ వచనం మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావటం, అది మీరు చూస్తారు. మీరు చూస్తుండగానే మనుష్య కుమారుడు తన రాజ్యంతో వస్తాడన్నమాట. సంఘ స్థాపనకు సంబంధించింది ఈ 16వ అధ్యాయంలో మనం నా సంఘాన్ని కడతాను అన్నాడు. పైన 18వ వచనం నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ సంఘ స్థాపన కొరకు ఆయన మాట్లాడాడు అని సజీవవాహిని కామెంటేటర్స్ చాలా బాగా ఇచ్చారు, చాలా క్లారిటీ ఇచ్చారు. నాకు భలే నచ్చింది ఈ కామెంటరీ. అది జస్ట్ మీకోసం చదివించి నేను ముగింపులో తీసుకెళ్లిపోతాను. అందులో ఏమంటారంటే,
ఈ లోపల నేను ఒక మాట చెప్తాను సార్. మార్కు సువార్త ఇదే కాంటెక్స్ట్ సార్, 9వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఇక్కడ ఆ మాటను ఆ వచనాన్ని ఇలా అన్నారు. ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇక్కడ దేవుని రాజ్యం బలముతో వచ్చుట సంఘంగా తీసుకోవటం నేను కూడా సిస్టర్ గారి అభిప్రాయంతో ఈ వచ్చింది.
ఇక్కడ రెండు సంభవాలు, ఒకటి క్రీస్తు రాక కోసం 27వ వచనం, రెండవది తన రాజ్యంతో రావటం అంటే భూమిని పరిపాలించేందుకు ఆయన రెండోసారి రావడం కాదు. క్రీస్తు ఇక్కడ మాట్లాడుతుంది తన మరణం, తిరిగి సజీవంగా లేవడం, పరలోకానికి వెళ్లిపోవడం, పెంతకొస్త దినాన్ని పరిశుద్ధాత్మను పంపించటం, అపోస్తల కార్యాల గ్రంథంలో రాసి ఉన్నట్టు ఆయన రాజ్యం వ్యాపించటం మొదలైన వాటి మూలముగా జరిగే ఆయన రాజ్య స్థాపన గురించి అనిపిస్తుంది అని మాట్లాడుతున్నారు. మనం ఈ వాక్యం మీద కూడా మనస క్లారిటీతో ఉంది కాబట్టి నేను ఇక్కడతో ముగిస్తా ఉన్నాను. ఈ 16వ అధ్యాయం ముగింపులో ఉన్నాం కాబట్టి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో ఏమైనా మాట్లాడతారా? సెక్షన్స్ మాట్లాడతారా?
సార్ 6 ఉన్నట్టుగా నేను స్టడీ చేశాను సార్.
6?
అవును సార్.
చెప్పండి.
1 నుంచి 4 వరకు పరిషేలు సద్దికేయులు యేసును శోధించుటకు సూచన అడగటం. 5 నుంచి 12 వరకు యేసు పరిషేయుల సద్దికేయుల బోధ గురించి జాగ్రత్తగా ఉండమని శిష్యులకు చెప్పడం. జనరల్ శిష్యులు తన గురించి ఏమనుకుంటున్నారో అడగడం వచ్చి 13 నుంచి 20 వరకు. తర్వాత 21 నుంచి 23 వరకు యేసు శ్రమలు మరణ పునరుద్ధానం గురించి శిష్యులకు తెలపడం. తర్వాత 24 నుంచి 26 వరకు తనను వెంబడించట గురించి తెలియపరచడం. 27-28 యేసు తీర్పు గురించి తన మహిమను గురించి తెలపడం.
ఎన్ని సెక్షన్ చేద్దాం?
ఎవరికి వాళ్ళే చేసుకుని ఉండాలి సెక్షన్స్. మీరు ఆల్రెడీ గైడ్ లైన్ చెప్పి వినిపించాం కదా.
ప్రైజ్ లాడ్ సార్. ఆర్ సెక్షన్స్ దయా మాథ్యూస్ సిస్టర్ చెప్పింది ఏకీభవిస్తున్నాను సార్.
దయా మాథ్యూస్ తో ఏకీభవిస్తున్నారు. మీరు ఆల్రెడీ సెక్షన్స్ ఎన్నో చెప్పాలన్నాము, ఆరు ఆరు అన్నారు. మిగతా మాట్లాడకపోతే ఆరుతో మనం ఆగిపోదాం. ఆరు సెక్షన్స్ ఏనా?
ఆగిపోతాం సార్.
ఆరుతో ఆగిపోదాం, ఆరు సెక్షన్స్ అని అంటాడు ఇమానియల్ కూడా.
సిస్టర్ గారు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను సార్. నేను ఆరు సెక్షన్స్,
ఆరు సెక్షన్ చెప్తున్నారు కాబట్టి ఆరు సెక్షన్స్ అయిపోదాం. రైట్, ముందుకెళ్దాం. తర్వాత అప్లికేషన్ చెప్తారా, వరుసగా అప్లికేషన్ చెప్తారా? దయా మాథ్యూస్ మీ అప్లికేషన్ చెప్పండి
సార్. ప్రైజ్ లాడ్ సార్. నేను 24 వచ్చిన తీసుకుని, అంటే ఆయన వెంబడిస్తున్నప్పుడు ఎన్ని వచ్చినా కూడా మరి సెలవును ఎత్తుకుని మడించమన్నాడు కాబట్టి నేను అలాగా ఉండాలని అనిపించుకున్నాను సార్. ఎన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకుండా వెంబడించాలని.
సెలవెత్తుకుని ఆయన వెంబడిస్తాను. బాగుంది. నెక్స్ట్ రవి బాబు గారు.
సార్ ప్రైజ్ లాడ్ సార్. అదే సార్, దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఈ లోకంలో జీవించినంత కాలం మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిలువును ఎత్తుకుని మనం పయనించే వారిగా ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను సార్. ప్రైజ్ లాడ్ సార్.
నేను సరదాగా అంటున్నాను, దయా మాథ్యూస్ గాని రవిబాబు గారు కానీ ఏ పరిచర్య బాధ్యతలు తీసుకోరు, ఏ పరిచర్య బాధ్యతలు తీసుకోరు కానీ సిలువెత్తేసుకుంటారట. అది ఎట్లా అర్థం చేసుకోవాలి, మీకు అర్థం కాదు. సరే, ముందుకెళ్దాం. రాధాకృష్ణ గారు.
సార్ ఉన్నావు సార్? సరే సార్ సార్ అదే సార్, సువార్త సేవలో బలమైన సాక్షులుగా మరి పర్వత రాజ్యానికి అందరు నడిపించే విధంగా మరి రక్షణ సువార్త ప్రకటించే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను సార్. ప్రేరట్ సార్.
ఎందుకలా అనుకున్నారండి, ఏ వాక్యాన్ని ఉదాహరణ చేస్తుంది అనుకున్నారు చెప్పండి. మన ప్యాసేజీలు సువార్త ప్రకటించలేదు, మీకు నచ్చినట్టుగా తీసుకోవడానికి లేదు. చదివిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకునే ఇక్కడ అప్లికేషన్ తీసుకోవాలి. ఇంత డిస్కస్ చేసి మీరు ఎక్కడో అప్లికేషన్ తీసుకుంటే ఎట్లాగా? ఈ ప్యాసేజ్ నుంచి చెప్పండి అప్లికేషన్. 17 వచ్చిన 27 వచ్చిన దానిలోనే మీరు 28 వచ్చిన దానిలోనే మీరు మాట్లాడాలి. అంటే అప్లికేషన్ అనగానే చదువుతా ఉన్నప్పుడు ఇది నాలో లోపం, మార్చుకుంటాను, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము, దీన్ని నేను పాటిస్తాను అని మన కన్విక్షన్ వస్తుంది. ఇదేదో అడుగుతున్నారు చెప్పాలి కాదు, మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది ఇది నా లోపం, లేకపోతే ఇది నాలో లేదు, ఇది నాకు కావాలి, ఇది నేను తప్పు చేస్తున్నాను, దీన్ని నేను మానేయాలి అని అనిపిస్తుంది. అలాగే మీకు అనిపించినవే అప్లికేషన్ గా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ రత్నకుమారి గారు.
బ్రదర్ గారు ప్రైజ్ లాడండి.
వందనాలమ్మా.
బ్రదర్ గారు, నన్ను నేను ఉపేక్షించుకొని ఇప్పటి వరకు కూడా లోకం ఈటి వ్యాపకాల్లోనే ఉండిపోయాను బ్రదర్ గారు. ఇప్పుడు నుండైనా దేవుణ్ణి, ఎట్లాంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా దేవుని కొరకు నిలబడాలని, దేవుణ్ణి ఎదగాలని ఆశ కలిగి ఉన్నా బ్రదర్ గారు. ప్రైజ్ లాడ్ బ్రదర్ గారు.
ఇప్పటి వరకు మీ ప్రాణాన్ని కుటుంబం కోసం త్యాగం చేశారు, ఇక మీ ప్రాణాన్ని మీకున్నదాన్ని జీవాన్ని ప్రభు కోసం వాడాలనుకుంటున్నారు. మంచి అన్వయం.
సరోజన్నా, నేను కూడా అట్లాగే అన్నా. ఇప్పటి వరకు పరిచయం చేయడానికి కానీ దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదని కాదు, ఇప్పుడైతే నా పనుల కన్నా కొంచెం దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. 24 వచ్చిన ప్రకారం అన్న, తను తాను ఉపేక్షించుకుని తన తిరుగునెత్తి నన్ను వెంబడింపాలి.
ఇప్పటి వరకు ఉదయబాబు సిఐ గారిని వెంబడిచ్చాను, ఆయనకంటే ప్రభుని వెంబడిస్తాను అని చెప్పేసి అన్నట్టుగా అనిపిస్తుంది. బాగుంది. నారాయణరావు గారు.
ప్రైజ్ లాడ్ సార్.
నేనైతే దేవుని చిత్తం భిన్నంగా ఆలోచిస్తా అలాంటి ఆలోచనతో నడుచుకున్నాను సార్ ఇప్పటి వరకు. ఇక్కడ నుండి ఏంటంటే అలాంటి కాకుండా అట్లా వెళ్ళటం వల్ల నష్టం అనేది ఏంటో ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకున్నాను. దేవుని చిత్తానికి అనుకూలంగా నడుచుకోవాలని నేను అనుకుంటున్నాను సార్.
నాకేం అర్థం కాల ఇప్పటి వరకు మీరు ఏం చేశారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కాల.
దేవుని చిత్తానికి అంటే దేవుని చిత్త ఆలోచనకి లోబడకుండా నేను నడుచుకున్నాను సార్.
అంటే ఈ వాక్య భాగం మీకు అట్లాగా ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని తీసుకుంటున్నారో వాక్యం మీదకి వస్తే మీకు వాక్యం లోపలికి వెళ్ళింది మాకు అర్థం అవుతుంది. ఏ వాక్యం మీద మీరు మాట్లాడుతున్నారు?
ఈ 23 అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను సార్.
23 వచనం మీద?
అవును సార్, 23 వచనం మీద.
ఓహో,
దేవుని చిత్తానికి భిన్నంగా ఆలోచించి ఆ విధంగా ఉంటే ఎంత ప్రమాదకరం అనేది తెలుసుకున్నాను సార్. అట్లా కాకుండా దేవునికి లోబడి ఎల్లప్పుడు ఆయన అనుగుణంగా నడుచుకోవాలని నేను
పేతురు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుండాలి అని ఈ దేవుడు చూసినది కాదు, మనం మిగతా వాళ్ళ కోసం త్యాగమైపోవాలి. నాకు అర్థమైంది అన్నారు నారాయణరావు గారు, బాగుంది. తర్వాత అరుణాటిశ్రీ గారు.
ప్రజలే సార్, 24 వచనం ప్రకారంగా ఉపేక్షించుకొని యేసు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాను సార్.
ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకొని వెంబడించాలి, మంచి తీర్మానం. సోఫియా రాణి గారు.
సార్ ప్రాణము ఆయన కొరకు ఇవ్వాలి అంటే వెనకాడకూడదు అని నేను నేర్చుకున్నాను సార్. అనుకుంటున్నాను.
ఓకే, తర్వాత మానస లావణ్య సిస్టర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ లోకంలో
మీరు రాయండి ప్రార్థన, అప్పుడు మీకోసం కూడా ప్రార్థన చేసి ముగించుకుందా. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీ అప్లికేషన్ రాయండి. చెప్పండి లావణ్య గారు.
లోకానుసారమైనటువంటి ఎన్ని సంపాదించుకున్నా ఆత్మను పోగొట్టుకునే స్థితి కలిగి ఉండకుండా లోకంలో ఉన్న వాటికంటే కూడా ఆత్మను ఎక్కువగా దేవునిలో బలపరచుకోవాలని తీర్మానించుకున్నాను కదా.
అంటే లోకంలో అన్ని సంపాదించుకుందామాకంలో అన్ని సంపాదించుకుంటే కూడా ఆత్మను కాపాడుకోగలుగుతామా లేదు?
ఉపేక్షించుకోవాలి బ్రదర్. అన్ని కావాలని లోకం కావాలనుకుంటే ఆత్మలో మనం పడిపోతాము. ఉపేక్షించుకోవాలి ఖచ్చితంగా.
ఎస్ అమ్మా, బాగుంది మీ అప్లికేషన్, బాగుంది. తర్వాత చివరిగా మానస.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. 26 వచనం ప్రకారం నేను తీసుకోవాలనుకుంటున్నాను సార్. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకోకుండా లోకానికి దూరంగా ఉండి క్రీస్తుని వెంబడించాలనుకుంటున్నాను.
లోకానికి దూరంగా ఉండి క్రీస్తుని వెంబడించాలన్న తీర్మానం చాలా బాగుంది. ముగించుకుందాం, బాగా లేట్ అయిపోయింది. 7 గంటల దాకా మన బైబిల్ స్టడీ వెళ్ళింది, కారణం ఏంటో అర్థం కాల. కానీ చాలా కీలకమైన వాక్య భాగం, చాలా కీలకమైన వాక్యం. అప్పటికే మనం పరిగెట్టుకుంటూ ముందుకెళ్ళాం. ఎవరైనా ఒకరు సమయం తీసుకొని విన్న వాక్య తలంపులు బట్టి ప్రార్థన చేస్తే తర్వాత విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉందిగాడే అక్కర్లేదు. చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒక సమయం తీసుకొని వాక్య ఫలింపు, సారీ, ఈ తీర్మానాలు తీసుకున్న వారి కోసం బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళందరినీ అందరం చూసాం. వాళ్ళు పలికే బంగారు, నోరు తెరిగితే కష్టం అన్నట్టుగా ఉన్నారు కానీ ఆసక్తి కలిగి ఉన్నారు. అందరి ముందు నిలబడ్డారు, ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రభు ఈ బృందాన్ని కూడా బలపరచాలని ఒకరు ప్రార్థన చేద్దాం. స్టడీ టీమ్ ఒకరు ప్రార్థన చేయండి. తీసుకోండి.
ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయ కాల సమయంలో శ్రేష్టమైన సమయం ప్రభా మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయా బైబుల్ స్టడీ నిమిత్తమై వందనాలు ప్రభా. ఆ యొక్క బృందంగా మమ్మల్ని ఏర్పాటు చేసి నైనా నీ బైబిల్లోనున్న శ్రేష్టమైన మాటలన్నింటిని 16 అధ్యాయం నుంచి నా ప్రభా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా మేము నేర్చుకున్న ప్రతి అంశాన్ని విడిచిపెట్టక నా ప్రభా, మా హృదయం అనే పలకల మీద నాయన భద్రపరుచుకొని అయా దాన్ని అనుసరించే వారిగా ఉండటానికి మీరు కృప చూపండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇన్నది ఏదైనా సరే ప్రభా విడిచిపెట్టే వారిగా మేము ఉండకుండాట్లు మాకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించండి సయా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన బైబిల్ స్టడీ టీమును బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మేమందరం బలహీనంగా ఉన్నప్పుడు కానీ ప్రభా అయ్యా మీ బలమైన హస్తం కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి నా ప్రభా అయా నాయన మేము ధ్యానించడానికి నా ప్రభా మా అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఏకాభిప్రాయం రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా నాయన టీమ్ లో ప్రతి ఒక్కరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. సిస్టర్ మాథ్యూస్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన సిలువ ఎత్తుకొని ప్రభా మీ కొరకు జీవించాలని ప్రభా ఆశపడుతుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కావాల్సిన కృపని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. అయా రఘుబాబు గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ రాజ్యంలో ప్రభా నాయన రావడానికి తనకు తను ఉపేక్షించుకొని ప్రభా నాయన అయా మీ సులువును ఎత్తుకొని వెంబడించాలని ఆశపడుతుండగా నా ప్రభా నాయన నాయన మీ కృపలో భద్రపరచండి నా ప్రభా. శక్తిని బలాన్ని అనుగ్రహించండి నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా అదే రాధాకృష్ణ గారిని బట్టి వందనాలు ప్రభా నాయన. అయా సేవలో నాయన వాడపడాలని నిర్ణయించుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. రత్న కుమార్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నా ప్రభా ఈ లోకాన్ని ఉపేక్షించి నా ప్రభా జీవించాలని ఆశిస్తుండగా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. సరోజ సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అయా మీకు ప్రాధాన్యత ఇస్తూ నా ప్రభా నాయన తను ఉపేక్షించుకోవాలని నిర్ణయించుకుని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నారాయణరావు గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తనలో ఉన్న ఆలోచన అయా తొలగించుకుని నా ప్రభా మీ చిత్తానుసారంగా జీవించాలి ప్రభా. అదేవిధంగా మీ రాజ్యంలో నా ప్రభా ఏ విధమైన ఆలోచన లేకుండా నా ప్రభా మిమ్మల్ని వెంబడించాలని ఆశపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నన్ను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అయా నీ సిలువ ఎత్తుకొని ప్రభా జీవించాలని వెంబడించాలని నా ప్రభా నిర్ణయించుకుండగా నా ప్రభా నా నిర్ణయం తొలగిపోకుండాన్నట్లు మీరు ఆజ్ఞాపించండి నాయన. అయా సోఫియా రాణి సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ కోసం నాయన ప్రాణంలోనైనా విడిచిపెట్టటకు తను సిద్ధపడుతుండగా నా ప్రభా మీ సువార్తలో నాయన వాడుబడ్డ కృప చూపండి. లావణ్య సిస్టర్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. లోకానుసారమైన జీవితాన్ని త్యజించిన ప్రభా. ఆత్మని సంపాదించుకోవడానికి తను నిర్ణయించుకోవడం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మనస గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా లోకం సంపాదించడం కన్నా నిన్ను వెంబడించడం అనే ముఖ్యమైన ప్రాధాన్యతనిస్తుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అదేగాని ప్రభా బైబుల్ స్టడీలో పాల్గొని ఆయా తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఆయా ఎవరు తీసుకున్న నిర్ణయం తొలగిపోకుండా నా ప్రభా ఆయా స్థిరంగా నిలబడి నా ప్రభా ఉండ కృప చూపండి నా ప్రభా. నాయన మేము నిలబడుతుండగా మా పక్షాన మీరు ప్రభా ప్రతి సమయంలో బాధ ఎందు హింస ఎందు నాయన నిలబడట కావాల్సిన శక్తిని నా ప్రభు ఎదించట కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఆయా స్టడీని బట్టి స్టీమును బట్టి వందనాలు స్తోత్రాలు నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదంతా కూడా నీ నామ మహిమార్థమే కలిగించుకోమని తరలారన్న ఏసైనామను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.